నెవిల్ సోదరుడా, నీకు వందనములు. నేను సోదరుడు నెవిల్కి చెప్పాను, నిశ్చయముగా ఈ ఉదయమున నీపై రవ్వంత అభిషేకము కూడా లేదు. నేను రోగుల కొరకు ప్రార్థన చేయుటకు వచ్చాను. ఆదివారము ఉదయమున పెందలకడ అక్కడ కొంతమంది ప్రజలు ప్రోగయ్యున్నారు. వారినే నేను అక్కడ పట్టుకోవాలి. వారిని సంఘమునద్దకు రానిచ్చాను. ఆలయము చుట్టూ రోగుల కొరకు ప్రార్థించుట అది ఎల్లప్పుడూ శ్రేష్టమైనదని నేను అనుకుంటాను. నాకు తెలియదు, ఆలయము అంటే నాకు ఇష్టము. మరియు సంఘమున్న చోటికి వచ్చి బయట ప్రజలకు ప్రార్థన చేయటం నాకు ఇష్టము. ఆ వెనుక ఒక చిన్న బాలికయున్నది, ఎంతో చక్కని చిన్న పాప. ఎందుచేత ప్రజలు వారి గృహమునకు వెళ్లకపోయినట్లయితే ఆమె ఇక్కడే ఎక్కడో కూర్చుని ఉంటుందని నేను అనుకుంటాను. ఓ, ఇప్పుడు నేను చూస్తాను. మరియు అది ఎంతో చక్కనిదై ఉన్నది. ఆమె చాలా రోగిగా ఉన్నది. భాషలతో వచ్చిన వర్తమానమును మరియు దాని యొక్క అనువాదమును మేము వినుచుంటిమి. మేము వింటూ ఉండగా ఆ చిన్న బాలికని గూర్చి ఏదో చెప్పబడినదని మేము గ్రహించి ఉన్నాము. అక్కడ ఏమి చెప్పాలో అని ప్రభువు ఒక వర్తమానమును ఇచ్చినట్లయితే చూడాలని మేము కనిపెట్టుచున్నాము. అయితే ఆ చిన్న బాలిక బాగుగానే ఉండబోచున్నది, ఆరోగ్యముగా ఉండబోచున్నది. మరియు ఆ విధముగా అక్కడ ఒక స్త్రీ కూడా ఉన్నది, ఆమె తన దృష్టిని కోల్పోయి ఉన్నది. మేము ఆమె కొరకు ప్రార్థించుచున్నాము. అక్కడ బయట అంబులెన్స్ లో ఒక మనిషి, ఒక సేవకుడు ఉన్నాడు. ఆ మనిషి 35 లేక 40 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉండడు. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేయుటకు క్రిందకు వచ్చాను. నేను ఒక రకముగా సంకోచించిన కారణమేమనగా నా పల్లలో నుండి ఎంతో నింపబడి ఉన్న సున్నము రాలిపోయింది. మరియు నాకై నేనుగా ఏలవేయుచున్నాను. ఈ ఉదయమున ఆ ముందున్న పన్నును నేను పీకించి వేయవలసి వచ్చింది. ఆ స్థలములో వాటి మీద మూతలు ఉంచబడ్డాయి. కాబట్టి ఈ వృద్ధ వయసు పైకి ప్రాకుచుండగా అది మాత్రమే నేను ఎరుగియున్నాను. దానిలో సున్నము నింపబడింది. దానిలో సగానికి నేను మాట్లాడుట ప్రారంభించినప్పుడు నీవు దానిని గ్రహించగలవు. గాలి ఒక రకముగా బయటకు నెట్టుతుంది. నా భావము నీకు తెలుసా? బయటకు నీ పెదవుల గుండా అది ఒక రకముగా నోరు తిరగకుండా చేస్తుంది. ఈ ఉదయమున నిజానికి మనం సజీవులుగా ఉండి ఒక ఆధిక్యత గల ప్రజలుగా ఆలయమునకు వచ్చాము. ఈ క్రిస్మస్ సందర్భమున వారు కలిగి ఉన్న ఉత్సవము కొరకు కనిపెట్టుచున్నాము. అదే నా నిరీక్షణ. ఈ ఉదయమున అక్కడ ఎంతో మంది చిన్నపిల్లలున్నారు. కాబట్టి నేను మౌనముగా ఉంటాను. చూడండి, మనం పెద్దవారము. కొన్నిసార్లు మనం కనీసం పిల్లలు వినలేని విషయములను మాట్లాడుతాము, మీకు తెలుసా? అయితే కొంచెం తరువాత చిన్నపిల్లల కొరకు సంఘము చిన్న కానుకను కలిగి ఉన్నది. నేను ఆ వెనుకయుండి దానిని పైగా చూస్తున్నాను. ఓ, నీవు ఉండాలనుకునిచున్నావా? సండే స్కూల్ తరువాత మీరు కొంచెం వేచియుండండి. చూడండి, కారణమేమనగా ఆ చిన్న పిల్లలకు ఇచ్చుటకు ఈ ఉదయమున వారు కొన్ని బహుమానములను కలిగి ఉన్నారని నేను అనుకునుచున్నాను. చిన్నపిల్లలారా, గుర్తించుకోండి, మనము దీనిని చేయుచుండగా దీనిని నేను తేటపరచగోరుచున్నాను. అది శాంతాక్లాస్ కాదు. కారణము, అది ఒక కథయై ఉన్నది. దానికి ఏ అర్థమూ లేదని మీరు తెలుసుకుంటారు. అయితే అది యేసు క్రీస్తు నుండి అయి ఉన్నది. ఇది అన్ని సత్యములకు సత్యము. నీవు చూడు, అది దేవుని యొక్క కుమారుడు. ఈ ఉదయమున ఈ చిన్న బహుమానమును మేము మీకు ఇచ్చుచున్నాము. కారణము, అది మీరు ఎరుగునట్లు ఒకసారి దేవుడు మానవాళికి ఎన్నడైనా ఇవ్వబోవు అతి గొప్ప కానుకను ఇచ్చాడు. అది ఆయన కుమారుడే. మరియు దానిని వ్యక్తపరచుటకు మేము ఒక దీనమైన విధానమును కలిగి ఉన్నాము. దానితో అక్కడ పోల్చినట్లయితే మేము మీకు ఏమీ ఇవ్వలేము. అయితే మర్త్యులముగా ఒకరికి ఒకరు దానిని చేస్తాము. ఇప్పుడు వచ్చే ఆదివారం వరకు కనిపెట్టబోచున్నాను. నేను చెప్పగోరే ఒక విషయం మీద ఎలాగైనా నేను బహుశా కనిపెడతాను. పైన గృహమునొద్ద ఒక దర్శనమును గూర్చి ఒకటి మాకు తెలియపరచబడి ఉన్నది. నేను తప్పక దానిని బయటికి వెంబడించాలి. అది ఒక రకముగా కరకుగా ఉంటుందని మనం ఎన్నడూ తలంచరాదు. ఆయన భారములు తేలిక. అది తరువాత ఆదివారమై ఉన్నందున ప్రభువు చిత్తమైన ఎడల ఈ కూటమును మనము కలిగియుండుటకు దేవుడు సంతోషించిన ఎడల కొత్త సంవత్సరం సందర్భముగా ముందు ఇక్కడ మనము ఒక కూటమును కలిగి ఉండబోచున్నాము. ఉదయం కూటమును మనము కలిగి ఉంటాము. రోగుల కొరకు ప్రార్థన చేద్దాము. మరియు బాప్తిస్మ కూటమును కలిగి ఉంటాము. తరువాత నేను అనుకుంటాను వారిని లోనికి వచ్చినట్లు మన స్నేహితులకు ప్రకటన చేద్దాం. అప్పుడు మనం ఆదివారం ఉదయము మరియు ఆదివారం రాత్రిని కలిగి ఉంటాము. తరువాత ప్రజలు నూతన సంవత్సర కూటమి కొరకు వేచియుండ గోరినట్లయితే అప్పుడు మనము ఈసారి కనిపెట్టే కూటమిని కలిగి ఉందాము. నూతన సంవత్సరము రాత్రికి అక్కడ మాట్లాడే అనేక మంది సేవకులు అర్ధరాత్రి వరకు మాట్లాడుతారు. అలాంటి సేవకులను వచ్చి మాట్లాడమని మనం ఆహ్వానిద్దాము. ప్రభు చిత్తమైన యెడల నూతన సంవత్సరం రాత్రికి మాట్లాడే వారిలో నేను వారిలో ఒకటిగా ఉండగోరుచున్నాను. మరియు తరువాత ఆదివారం దేవుడు ఎలా తన ప్రజలతో వ్యవహరిస్తాడో జరిగిన ఒక వరుస సంగతులను జరుగుతున్న సంగతులను నేను పైకి తెస్తాను. మరియు దానిని తిన్నగా సంఘమునొద్ద ఒక ముమ్మరానికి తెచ్చి చూపెడతాను. మనం వెళ్ళుచున్న ఆదాయపు పన్ను వ్యవహారమును గూర్చి మీలో కొందరు ఆశ్చర్యపోవచ్చున్నారు. అది పరిష్కరించబడింది, కాబట్టి అది ఎలా సంభవించినదో కూడా నేను మీకు చెబుతాను. నేననుకుంటాను అది మరలా నేను తిరిగి చెప్పాలి వచ్చే ఆదివారం. కాబట్టి వచ్చే ఆదివారం వరకు నేను కనిపెట్టాలి. ఈ ఉదయమున వాక్యములో నుండి నేను కొంచెము మాట్లాడుతాను. చూచారా, వచ్చే ఆదివారం ప్రభు చిత్తమైన ఎడల ప్రభు చెప్పిన విషయములను ప్రతి ఒక్కటి మీకు తెచ్చుటకు ప్రయత్నం చేస్తాను. దాని స్థానమును అది ఖచ్చితంగా తాకుటను గమనించండి. ఖచ్చితంగా సరిగ్గా అది దాని స్థానములో ఉంచబడింది. చూచారా, ఆయన ఏది తప్పు చెప్పడు. కానీ ఇప్పుడు ఒక విషయమును నేను ఈ ఉదయమున చెప్పగోరుదును. నిన్న జరిగిన ఒక సంగతిని గూర్చి బహుశా నేను వచ్చే ఆదివారం చెప్పను. ఈ ఉదయమున నేను వస్తుండగా కొంచెం అయిష్టముగా ఉన్నాను. కారణము నేను నిజముగా ఒక రకముగా చీల్చివేయబడ్డాను. కాబట్టి నేను దానిని ఎక్కువ ఇష్టపడను. కాని నేను ఇక్కడ ఉన్నందున మంచిది. నేను చేయగలిగిన శ్రేష్టమైన రీతిలో ప్రయత్నిస్తాను. మొన్నటి రాత్రి ఇక్కడ మీరు ఎరిగియున్నట్లుగా సోదరుడు మరియు సహోదరి సాత్మన్తో నేను సహవాసమును కలిగి ఉన్నాను. ఆయన మన సంఘ ధర్మకర్తలలో ఒకరు. ఆయన యొక్క భార్య నన్ను నా భార్యను దర్శించడానికి వచ్చారు. ప్రభు చిత్తమైన ఎడల ఫీనిక్స్ మరియు ఆ చుట్టుప్రక్కల కూటములను గురించి మేము మాట్లాడుచుంటిమి. మేము 10:30 వరకు పైన ఉన్నామని నేను అనుకుంటాను. మరియు నేను నా పడకకు 11 గంటల సమయంలో వెళ్లాను. రాత్రి ఒక సమయంలో నేను ఒక కలను కన్నాను. మరియు ఈ కలలో నేను ఒకరిని చూశాను. అతడు నా తండ్రి వలె ఉన్నాడని అనుకుందాము. ఒక బలమైన ఎత్తైన మనిషి అలంకారముగా నా తండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని మాట్లాడుతాను. నేను ఒక స్త్రీని చూశాను. ఆమె నా తల్లి వలె కనబడటలేదు. కాని ఇంకను ఆమె నా తల్లి వలె ఉంది అనుకుందాము. ఈ మనిషి నా తండ్రి వలె ఉన్నాడనుకుందాము. ఈ స్త్రీ యొక్క భర్త క్రూరముగా ఆమెను హింసించుచున్నాడు. ఎంత మట్టుకనగా అతని చేతిలో ఒక గొప్ప చెక్కపేడున్నది. మరియు అతడు ఆమెను ఆ రీతిగా పట్టుకుని ఆ పెద్ద కర్రతో ఆమెను కొట్టుచున్నాడు. ఆమె క్రింద పడిపోవచ్చున్నది. తరువాత మళ్లీ కొద్దిసేపటి తరువాత ఆమె తిరిగి పైకి లేచి నిలబడింది. మరలా అతడు ఆమె చుట్టూ వెళ్లి ఆమెను అతడు మరలా కొట్టాడు. నేను దూరంలో ఉండి దానిని గమనిస్తూయున్నాను. చివరగా నేను దాని మీద విసిగిపోయాను. నేను ఈ మనిషి కంటే చాలా చిన్నవాడిగా ఉన్నాను. అతడు నా తండ్రి వలె ఉన్నాడనుకుందాం. కాబట్టి నేను అతని యొద్దకు నడిచి వెళ్లి అతని ముఖముపై నా వ్రేలు చూపి నేనన్నాను, మళ్లీ ఆమెను కొట్టవద్దు. చూడండి, నేను అలాగు చేసినప్పుడు ఏదో సంభవించుట ప్రారంభమైనది. నా చేతులు బాగా ఉబ్బిపోయి నా కండరాలు బలముగా లావుగా మారినది. అలాంటి కండరాలను నేను ఎన్నడూ చూసి ఉండలేదు. నేను సరిగ్గా అతని కాలరు పట్టుకుని మళ్లీ ఆమెను కొట్టవద్దు, నీవు మళ్లీ కొట్టినట్లయితే నీవు ఇక నాతో తేల్చుకోవాలి సుమా, మళ్లీ ఆమెను కొట్టినట్లయితే. అప్పుడు ఆ మనిషి నన్ను చూసి భయపడ్డాడు. నాకు మెలకువ వచ్చేసింది. మంచిది, అక్కడ పరుండి ఉండగా సరిగ్గా ఒక్క క్షణములో నిజానికి దాని యొక్క అనువాదము వచ్చింది. అది నిజానికి అలంకార భాషలో మాట్లాడితే అది సంఘమై ఉన్నది. అది ఒక విధముగా తల్లి మరియు తండ్రి అనిపై ఉన్న సంఘ శాఖ భార్య మీద భర్త ఏలుబడి చేసినట్లుగా ఉన్నది. అది సంఘము పైన ఏలుబడి చేస్తుంది. ఈ సంఘ శాఖలు ఆ సంఘమును కొట్టుచున్నవి. కనీసము ఆమెను తన పాదముల మీద నిలబడనీయుటలేదు. సరిగ్గా ప్రతిసారి ఆమె పైకి లేచుటకు ప్రయత్నించినప్పుడు లేక ఏదైనా చేయుటకు ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు సంఘశాఖలు ఆమెను క్రిందకు పడవేయుచున్నవి. దాని భావము కొన్ని విశ్వాసపు కండరములు నా వ్రేలుకు అతుక్కునుచునే ఉన్నవి. నేను ఇట్లు చెబుతున్నాను, నీవు నాతోనే పెట్టుకుంటున్నావు. చూసరా, కారణము అక్కడ కొందరు ప్రజలు దేవునికి చెందినవారున్నారు. అది బాగుంది. దాని గురించి అక్కడ 2 లేక 3 గంటలు దరిదాపుగా మేము ఉండి ఉన్నామని నేను అనుకుంటాను. వారిలో ఒకరు నా కుమార్తె రిబ్కా. ఆ వెనుక ఉన్నది లూయిస్విల్లోని మెథడిస్ట్ హాస్పిటల్లో పనిచేస్తుంది. ఓ, అది ఒక చిన్న నర్సు తర్ఫీదు. అది జీతం లేకుండా ఆసుపత్రి సహాయకుల ఉద్యోగులు అని వారిని పిలుస్తారు, లేక ఆ విధముగా పిలుస్తారు. ఆ ఉదయమున వారు ఆమెను రమ్మని పిలిచారు. దానిని బట్టే నేను మేల్కొన్నాను. ఉదయమున పెందలకడ ఆమె మరియు స్కూలులో ఆమెతో పనిచేసే సహచరురాలితో వారిద్దరూ కలిసి పనిచేస్తారు. వారిని లూయిస్ విల్ తీసుకుని వెళ్లబోచున్నారు. వారు అక్కడ 10 గంటలకు ఉండవలసి ఉన్నది. ఆమె ఎందుకు పడక గదిలోనికి రాలేకపోయిందోనని నా భార్య ఆశ్చర్యపడింది. నేను దానికి గడివేసి ఉన్నాను. ఇప్పుడు నా జీవితంలో ఎన్నో సంగతులు సంభవించి ఉన్నవి, కానీ అలాంటి దానిని నేను ఎన్నడూ కలిగి ఉండలేదు. నేను ఒక చిన్న మైకములోనికి వెళ్లాను. దాని అనువాదము నాకు తెలియదు. అలాంటి దానిని ఎన్నడూ నేను నా జీవితంలో కలిగి ఉండలేదు. అయితే నా ముందు అది ఒక దర్శనమని నేను గ్రహించాను, మరియు నేను ఆ దర్శనములో ఉన్నాను. అయితే నేను నా కుమారుడైన జోసెఫ్ తో మాట్లాడుచున్నాను. అతడు ఆ సమయంలో గదిలో లేడు, కాని ఎలాగో అది నన్ను తాకి ఉన్నది. నేను జోసెఫ్ తో మాట్లాడుచున్నాను. నేను పైకి చూశాను. నా ముందు ఒక రకమైన పిరమిడ్ ఆకారంలో అది ఉన్నది. అవి చిన్న పక్షులు. అవి అంగుళము పొడవున్నవి. అవి పైన కొమ్మలపై ఉన్నవి. అక్కడ ఒక కొమ్మ మీద 3 లేక 4 ఉన్నవి. తరువాత కొమ్మ మీద 8 లేక 10 ఉన్నవి. మరియు క్రింద 15 లేక 20 ఉన్నవి. వారు చిన్న సైనికులై ఉన్నారు. కారణమేమనగా వాటి రెక్కలు నలిగిపోయినవి, మరియు అవి నాతో మాట్లాడి ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నట్లుగా కనబడినది. నేను పశ్చిమాన ఉన్నాను, అరిజోనాలోని టూసాన్ లో ఉన్నట్లుగా కనబడుచున్నది. ఆ పక్షులు తూర్పునకు చూస్తున్నాయి, మరియు నేను జాగ్రత్తగా వింటున్నాను. అవి నాతో ఏదో చెప్పుటకు ప్రయత్నిస్తున్నట్లు కనబడింది. అవి చిన్న రెక్కలను కలిగి ఉన్నవి. అవి నలిగిపోయినవి. అవి ఎంతో యుద్ధ గాయములతో ఉన్నాయి. తరువాత అకస్మాత్తుగా ఆ రీతిగా ఎగిరి ఒక పక్షి మరొక పక్షి స్థానమున తీసుకున్నది. ఆ చిన్న పక్షులు తూర్పు వైపునకు వేగముగా ఎగిరిపోయినవి, మరియు అవి దానిని చేసినప్పుడు అక్కడి నుండి ఒక పొడుగైనటువంటి పక్షి వచ్చింది. అవి పావురముల వలె ఉండెను, చాలా పదునైన రెక్కలు కలిగి ఉండెను, మరియు అవన్నీ కూడా గుంపుగా చాలా వేగముగా వచ్చెను. చిన్న పక్షుల కంటే వేగముగా వచ్చి తూర్పు వైపుగా అవి ఎగిరి వెళ్లెను. నేను ఇంకను నా 2 మనస్సాక్షులతో ఏకముగా ఉన్నాను. నేను ఇక్కడ నిలబడి ఉన్నానని ఎరుగియున్నాను. అలాగే మరొక చోట కూడా ఉన్నట్లుగా ఎరుగియున్నాను. చూడండి, నేను అనుకున్నాను ఇప్పుడు ఇది దర్శనమై ఉన్నది. దీని భావము ఏమిటో నేను తప్పక తెలుసుకోవాలి. అవి వెళ్లిపోగానే 2వ గుంపు పక్షులు వచ్చాయి. నేను పశ్చిమ దిశగా చూశాను. అది ఒక పిరమిడ్ రూపములో ఉన్నది. 2 ప్రక్కల 2 ఒకటి పైగా ఎంతో బలమైన 5 దూతలు వచ్చారు. నా జీవితంలో ఎన్నడూ నేను వారిని చూడలేదు. ఏలాంటి అద్భుతమైన వేగము నేను ఎన్నడూ చూసి ఉండలేదు. వాటి తలలు వెనుకగా, వాటి మొన రెక్కలతో త్వరగా ప్రయాణం చేయుచున్నవి. మరియు సర్వశక్తి గల దేవుని యొక్క శక్తి ఎలా నన్ను తాకియున్నదనగా అది నన్ను నేల మీద నుండి తిన్నగా పైకి లేపినది. జోసెఫ్ ఇంకా మాట్లాడుట నేను వినగలను. శబ్ద అవరోధములను బెద్దలు చేసినట్లుగా అది శబ్దము చేయుచున్నది. ఒక గొప్ప గర్జన దూరములో దక్షిణమునకు పైకి వెళ్లింది. నేను పైకి లేపబడినప్పుడు అక్కడ దూతల యొక్క ఎలాంటి అద్భుతమైన వేగము ఉన్నదో వారు వచ్చిచుండగా తిన్నగా నాలోనికి ఊడ్చి వేసుకుంటూ ఆ ఆకారములో నేను చూడగలను. ఇప్పుడు నేను కలగనుటలేదు. లేదు, ఇప్పుడున్నంత ఎంతో మెలకువగానే అక్కడ నేను అంత తిన్నగా ఉండి ఉన్నాను. చూసారా? అయితే అది ఇక్కడికి వస్తుంది. వారు ఎంత అద్భుతమైన వేగంతో ఉన్నారనగా చివరకు అది పైకి లేపబడినప్పుడు నేను అనుకున్నాను, ఆ ప్రేలుడును నేను విన్నాను. ఒక ప్రేలుడు వలె, ఒక శబ్ద అవరోధము వలె బయటికి వెళ్లింది. అది సంభవించినప్పుడు నేను అనుకున్నాను, మంచిది, దీని భావము తప్పక నేను చంపబడబోచున్నానేమో. చూచారా, ఏదో ఒక విధమైన ప్రేలుడులో నేను ఆ విషయమును గూర్చి ఆలోచించుచుండగా, కాదు అది కాదు, కారణము అది ఒక ప్రేలుడై ఉన్నట్లయితే అది జోసెఫ్ కూడా కలిగి ఉన్నాడు. ఎలయనగా అతడు అక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఉన్నానని అనుకుంటూ ఇంకా అతను మాట్లాడుచునే ఉన్నాడు. నేను అతని మాటలు వినగలను. అది అయి ఉండలేదు. ఇప్పుడు అదంతయు దర్శనములో ఉన్నది. అది కాదు. చూడండి, అది దర్శనములో ఉన్నది. తరువాత అకస్మాత్తుగా వారు నాతో ఉన్నట్లుగా నేను గ్రహించి ఉన్నాను. నేను వారిని చూడలేకపోయాను, కాని ఒక పిరమిడ్ వలె వారున్న నక్షత్ర రాశిలోనికి, 5 దూతల నక్షత్ర రాశిలోనికి నేను తేబడియున్నాను. నేననుకున్నాను ఇప్పుడు మరణదూత వాటిలో ఒకటయ్యుంటుంది, 5 కృపా సంఖ్య. దానిని నేను ఆలోచన చేయుచున్నాను. నేననుకున్నాను ఓ అది నా వర్తమానంతో వచ్చిచున్నది, అది నా యొక్క 2వ ముమ్మరం, వారు ప్రభు నుండి నాకు వర్తమానము తెచ్చుటకు వస్తున్నారు. నేను నా బలమంతటితో ఎంత దగ్గరగా అరవగలనో అంత దగ్గరగా అరిచాను. ఓ యేసు, నీవు నన్ను ఏమి చెయ్యమంటావు? నేను అలాగు చేసినప్పుడు అది సరిగ్గా నా నుండి దూరముగా వెళ్లిపోయింది. నేను అప్పటి నుండి బాగుండలేదు. చూడండి, నిన్న రోజంతా నేను దరిదాపుగా భయంతో నింపబడిన వాడనై ఇంటి యొద్దనే ఉండవలసి వచ్చింది. నా మనస్సును నేను తేటపరచుకొనలేకపోయాను. దేవుని యొక్క మహిమ మరియు శక్తి అది నన్ను విడిచిపెట్టినప్పుడు నాకు అంతా తిమ్మిరి పట్టింది. నా చేతులను నేను రుద్దుకొండుకు ప్రయత్నించాను. నేను నా శ్వాసను పీల్చలేనని అనుకున్నాను. క్రింద చుట్టూ ముందుకు వెనుకకు నేను నడిచాను. నేను అనుకున్నాను, ప్రభువా దాని భావం ఏమిటి, దాని భావం ఏమిటి. తరువాత నేను ఆగాను. నేనన్నాను, ప్రభు అయిన దేవా, నీ సేవకుడు దానిని గ్రహించలేకపోవచ్చున్నాడు. ఎందుచేత అది ఏమయ్యున్నది? ప్రభువా దాన్ని తెలియచేయండి. మంచిది. అప్పుడు ప్రభు యొక్క శక్తి అని నేను చెప్పినప్పుడు నేను దానిని గూర్చి చెప్పలేను. దానిని వివరించే మార్గమే అక్కడ లేదు. ఇక్కడ దీవెనలలో నీవు స్పృశించినట్లుగా కాదు, అది ప్రభు యొక్క దీవెన, అది పవిత్రమైనది. ఓ అయ్యో, కనీసము ఒక మర్త్యుడు ఊహించేదానికి అది అవతల ఉన్నది. చూడండి, అది ఎంతగానో నన్ను బాధించుచున్నది. అది ఒక దీవెన కాదు, అది బాధింపబడుట. నీవు కలవరపడ్డావు, చూడు, అది అదియే. అది ఏమయ్యున్నదో దానిని ప్రజలకు చెప్పగలిగే మార్గమును నేను కేవలము పొందగలిగినట్లయితే దాని యొక్క భావన ఎలా ఉంటుందో. అది ఇక్కడ కూర్చున్నట్లుగా ఆనందించుచున్నట్లుగా కాదు. అది ఎలాంటిదనగా నీలోని ప్రతి నరము అది భీతి కంటే ఎక్కువగా ఉంటుంది, అది భయపడుడు కంటే ఎక్కువగా ఉంటుంది. అది ఒక పవిత్రమైన గౌరవము. నేను దానిని అక్కడ వివరించే మార్గమే లేదు. కనీసము చివరకు నా పూర్తి వీపు భాగము పైనుండి క్రిందకు, నా వెన్ను అంతా పైకి క్రిందకు, నా బొటన వేళ్ల గుండా, నా పాదముల గుండా, నా మొత్తము తిమ్మిరెక్కిపోయింది. చూచారా, ఈ ప్రపంచములో నుండి నీవు ఎక్కడికో వెళ్లినట్లుగా ఉన్నది, మరియు అది క్రమేణా నన్ను విడిచిపెట్టుచున్నది. నేను ప్రభుతో చెప్పాను, ఓ దేవా, నీవు దానిని నన్ను తెలుసుకొననిస్తావా? ఎన్నడైనా ఎంతో దగ్గరగా ఎంతో బలముగా తిరిగి ఆ జీవి వచ్చియున్నది. స్విట్జర్లాండ్ లోని జురిచ్చిలో నేను ఉన్నప్పుడు ఆ సమయంలో ఆఫ్రికా గుండా గుర్రంపై స్వారీ చేసే ఆ ఇంగ్లీష్ వాడిని ఆ జర్మనీ పక్షిరాజు గమనించుచున్నది. మరియు ఆయన అన్నాడు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు, నాకు సహాయం చేయమని ప్రభువుకు నేను మొర్రపెట్టుచుంటిని. దాని అనువాదమును ఆయన నాకు ఇవ్వాలని కోరుచున్నాను, ఎందుకంటే దాని భావమును గూర్చి నేను ఆశ్చర్యపోతాను. దాని భావము నేను వెళ్లిపోవచ్చున్నానా లేక నేను చంపబడబోవచ్చున్నానా? అది అలాగు అయినట్లయితే నా కుటుంబమునకు దాని గూర్చి నేను ఏమీ చెప్పను. అది నేను ఇంటికి వెళ్లే సమయము అయి ఉన్నదని ఎందుకని నేను వెళ్లిపోతాను. దానికున్నదంతా అదియే. కాని దాని భావము అదే అయి ఉన్నట్లయితే నేను నా కుటుంబమునకు చెప్పుట నాకు ఇష్టమలేదు. దానిని గూర్చి వాళ్ళు ఏమియూ తెలుసుకునుట నాకు ఇష్టమలేదు. సరిగ్గా దానిని జరగనివ్వండి. దానికున్నదంతయు ఆలాగునే ఉంటుంది. నేనన్నాను, ప్రభువా నాకు సహాయం చేయము. ఇది గృహమునకు నా పిలిపి అయి ఉన్నట్లయితే కుటుంబమునకు చెప్పుట నాకు ఇష్టమలేదు. మంచిది, నేను వెళ్లిపోవచ్చున్నాను. నీవు చూడు, నీవంటావు, మంచిది. నీవు దర్శనములో ఏమి చెప్పావో, దర్శనము ఏమి చెప్పియున్నదో దాని గురించి నీవు ఎందుకు ఆలోచన చేయకూడదు? కాని అలాంటి సంగతులను అప్పుడు నీవు ఆలోచించలేవు. ఎలాగైనా నేను చేయలేను. నేననుకున్నాను, నేను కలవరపడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఎలా ఆలోచన చేయాలో నీకు తెలియదు, నీవు ఆలోచించలేవు. నేనన్నాను, పరలోకపు తండ్రి, దాని భావము, ఒక ప్రేలుడు నన్ను తీసుకుని వెళ్లబోచున్నట్లయితే ఇప్పుడు నన్ను తెలుసుకొనిమ్ము. ఆ ప్రకారము దాని గురించి నేను ఏమీ చెప్పను. నీ మహిమ మరియు నీ శక్తి మరలా నా పైకి వచ్చి మరలా నన్ను పైకి లేపనిమ్ము, లేక నీ మహిమ నా మీదకి రానిమ్ము. అప్పుడు నేను తెలుసుకుంటాను అది దాని యొక్క భావమని. ఆ ప్రకారము నేను దానిని నాకై దాచుకుంటాను, మరియు ఏమీ సంభవించలేదు. కాబట్టి అప్పుడు నేనన్నాను, అలాగైతే ప్రభువా, నీవు నీ వర్తమానికిని నీ పని మీద పంపబోచున్నట్లయితే అప్పుడు మరలా నీ శక్తిని రానిము. అది నన్ను గదిలో నుండి తీసుకుని వెళ్లినట్లుగా ఉన్నది. అయినను నాకు తెలివి వచ్చింది. అప్పుడు బైబిల్ను నా చేతిలో పట్టుకుని ఉన్నాను. చూడండి, దేవుడు నాకు సహాయం చేయమని అడుగుచున్నాను. నేను ఆలోచన చేసినప్పుడు లేఖనములో ఒక దానిని ఆయన నాకు చూపించాడు. తిన్నగా దానికి సంభవించినదే అక్కడ ఉన్నది. నేను అనుకున్నాను నిజానికి అది అదేనా, నేను దానిని ఎలా చేశాను జనులారా, ఆ విషయములను నేను వివరించలేను, అది నేను ఎరిగినా దేనికైనా దూరముగా ఉన్నది. చూడండి, నా భార్య ఒక వింతైన స్త్రీ అయి ఉన్నది, ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన స్త్రీ. కానీ కొద్ది సమయం దాన్ని గురించి నేను ఏమీ చెప్పలేదు. నేను ముందుకు వెళ్లాను, అక్కడ ఏదో సంభవించి ఉన్నదని ఆమె ఎరిగియుండెను. కాబట్టి నేను ఆమెకి చెప్పినప్పుడు ఆమె అన్నది, నీకు తెలుసా బిల్, అలాంటి సంగతులెన్నో నేను వింటాను మరియు చూస్తాను, నా హృదయమంతటితో నిన్ను నమ్ముతాను అన్నది. కానీ అది నిజముగా ఒక దారిని కలిగి ఉన్నది అని అన్నది. ఆ ప్రేలుడు మరియు ఒక రాశిగా వేగముగా వచ్చుచున్న ఆ ఐదుగురు దూతలు, అది నన్ను కదిలించి వేస్తుంది. అలాంటి పిరమిడ్ను నేను ఒక దానిని గీచి ఉన్నాను. చూడండి, వారు ఎలా ఉన్నారనగా, మొదటగా వారు దూరంలో ఉన్నట్లుగా కనబడ్డారు, వారు పావురం వంటి రంగులో ఉన్నారు, మరియు వారు ఈ మార్గం నుండి వస్తున్నారు. వారు ఎలా కనబడియున్నారనగా, ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఒకదాని మీద ఒకటి. చూడండి, మొత్తము ఐదు. వారు ఎంత వేగముగా వస్తున్నారో వాటి వేగములో ఏ జట్టు విమానముతోనూ మరియు దేనితోనూ పోల్చలేము. నేను వారిని చూడగలను. వారి తలలు ఒక విధముగా ప్రక్కకు తిరిగి ఉన్నవి, ఆ రెక్కలు మొనల వలె వెనుకకు ఉన్నవి. సంపూర్ణ సర్వాంగ కవచముతో వారు ఇక్కడికి వస్తారు. కాబట్టి అయ్యో, ఆ రీతిగా ఉన్నారు. వారు తిన్నగా క్రిందికి వచ్చి పిరమిడ్ వలె ఉన్న వారి నక్షత్ర రాశిలోనికి నన్ను తీసుకుని వెళ్లారు. నేను భూమి మీద నుండి లేపబడుట చూస్తాను. బహుశా దూరములో ఆ గర్జనను నేను విన్నాను. భూమ్, ఒక విమాన శబ్ద అవరోధమును దాటుచున్నప్పుడు అది సంభవించుటను మీరు చూశారు. సరిగ్గా దూరములో ఒక గర్జన వలె ఉన్నది. నేను అనుకున్నాను, ఇప్పుడు దీని భావం ఏమనగా, ఈ దర్శనము నన్ను విడిచినప్పుడు నేను ఏదో ఒక ప్రేలుడిలో చంపబడబోచున్నానని నేను అనుకున్నాను. ఇక్కడ నేనున్నాను, నేను పైకి లేపబడ్డాను, వారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. నేను దూతల యొక్క పిరమిడ్లో ఉన్నాను, కానీ నాకు తెలియదు ప్రభు నన్ను గృహమునకు తీసుకుని వెళ్ళుటకు వస్తున్నాడేమోనని. అప్పుడు క్రింద ఉన్న జోసెఫ్ నాన్నా అని అంటున్నాడు. లేదు, అది ఆలోగని అయితే అది అతనిని కూడా తీసుకుని ఉండేది కదా. ఏదో చెప్పింది, మీరు గుర్తించుకోండి, అది ఎల్లప్పుడూ ముందుకు కనబడుచున్న ఏదో ఒక వర్తమానం కొరకు నేను కనిపెట్టుచున్నాను. మొన్నటి దినమన దర్శనం మీకు తెలుసా, మీ మధ్యనే నేను ఇక్కడ ఏమి సంభవించబోచున్నదో చెప్పుచుంటుని, ఎలా నేను సూర్యుని నుండి ఈ స్థలమునకు ఎలా బోధించుచున్నానో. తరువాత ఆయన అన్నాడు, ఇప్పుడు గుర్తించుకో, రెండవ మర్మము ఇంకను రావలసి ఉన్నది. అక్కడ ఒక వర్తమానము ఉన్నదని నేను అనుకున్నాను. ఇక్కడ నా వర్తమానమును గుర్తించుకోండి, ఆ తలరాయిని తెరుచుట. అక్కడ ఆ ఏడు స్వరములు మరియు ముద్రలు కనీసము దేవుని వాక్యములో వ్రాయబడి ఉండలేదు. గుర్తించుకోండి, అది నన్ను పిరమిడ్లోనికి తీసుకుని వెళ్లింది. జూనీ జాక్సన్, నీవు ఇక్కడ ఉన్నట్లయితే అది ఎంతో కాలం క్రితము, అది నీవు నాకు ఇచ్చిన కలయ్యున్నది. ఈ ఉదయమున నేను దానిని చెప్పను. దేవుడు ఎంతో పరిపూర్ణముగా ఉన్నాడు, మరియు దాని అనువాదమును నీకు ఇవ్వనందుకు నన్ను మన్నించుము. ఏలయనగా ఏదో కదులుటను నేను చూస్తాను. ఓ జేటీ, ఇదే సంగతి. చూడండి, నాకు అది తెలుసు. కాలిన్స్ సహోదరి, ఖచ్చితంగా అదే. చూడండి, వాటిలో ఆరు చిన్నగా అదే కార్యమునకు నడుపుచున్నవి. తరువాత దర్శనములు. ఎన్నో సంవత్సరముల క్రితము మీ అందరికి నేను చెప్పాను, ఇది సరిగ్గా నిన్నటి దినమున సంభవించింది. చూచరా, అది సంభవిస్తుంది, అది అక్కడ ఉన్నది. చిన్నగా సమస్తము అక్కడ ఉంచబడి ఉన్నది, అది ఏదో కదులుచున్నది. అది ఏమిటో అని నాకు తెలియదు. దేవుడు నాకు సహాయం చేయాలని నా ప్రార్థన. ప్రార్థన చేసుకుందాము.
పరలోకపు తండ్రి, మేము కేవలము మచ్చులమై ఉన్నాము, మరియు ఈ ఉదయమున ఇక్కడ నిలవబడి ఉన్నాము. ప్రభువా, ఈ చిన్న మందను, ఈ సంఘమును నడిపించుటకు నీవు నన్ను పంపావు. నేను నా అంతములో ఉన్నాను. ఏ మార్గమో ఏమిటో, ఎక్కడ నుండి వచ్చుచున్నదో నాకు తెలియదు. కానీ ఈ ఒక్క విషయం నాకు తెలుసు, అదేమనగా నీవన్నావు, నీ చిత్త ప్రకారము పిలువబడిన వారికి, నిన్ను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని. దేవా, ఆ గొప్ప కృపాహస్తం మాపై ఉండవలనని నేను ప్రార్థిస్తాను. నీవు నిజముగా దేవుడివై ఉన్నావని మాకు తెలుసు. నీవు ఎప్పుడూ గతించిన దినములలో జీవించిన వాడవు కాదు, కానీ ఇంకను ఈ రోజు నీవు జీవించుచున్నావు. నీవు ఎల్లప్పుడూ దేవుడివై ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ దేవుడుగా ఉంటావు. నీవు కాలమునకు ముందే దేవుడివై ఉన్నావు. అక్కడ ఇక ఎంత మాత్రము కాలము లేనప్పుడు నీవు దేవుడుగా ఉంటావు. నీవు ఇంకనూ దేవుడుగా ఉన్నావు.
మేము నీ చేతుల్లో ఉన్నాము ప్రభువా, మేము కేవలము జిగటమన్ను ప్రభువా. నీవు మా కుమ్మరివాడు, మమ్మను మలచేవాడు, మరియు మా యొద్ద నుండి శ్రేష్టమైన పరిచర్యను పొందినట్లు ఆ మార్గములోనే మా జీవితములను మలచండి తండ్రి. దానిని దయచేయము. మేము సరిగ్గా నీ చేతుల్లో ఉన్నాము. ఇక్కడికి మమ్మల్ని మేము తెచ్చుకునే ఏ మార్గమునూ లేదు, లేక మేము ఎలా బయటికి వెళతామో మాకు తెలియదు. దేవా, మాకు జీవితమునిచ్చావు, మరియు మరలా ఈ మా జీవితములను నీకు ఇస్తాము. ఆ ప్రకారము దానికి మారుగా నీవు మాకు నిత్య జీవమునిచ్చావు. మా సొంత జీవిలోనికి మా విశ్వాసము శ్వాస పీల్చుకుంటుంది. దీనిని బట్టి మేము నిన్ను ప్రేమిస్తాము. కారణము, ఒక దినమున మేము నిన్ను చూస్తాము, మరియు నీవు నీ యొక్క మహిమలో ఉంటావు. మేము నిన్ను చూస్తాము. ఆ మాటలను వినుటకు మేము ఎదురు చూస్తున్నాము. భలా, నమ్మకమైన నా మంచి దాసుడా, జగత్తు పునాదికి ముందు నుండే సిద్ధపరచబడిన నీ యజమాని యొక్క సంతోషములో ప్రవేశించుము. ఆ సమయం వరకు, ఓ దేవా, మేము కలుసుకుని వరకు మమ్మను నడుపుము. మేము మీ సేవకులము. మా పాపముల కొరకు మేము క్షమాపణ అడుగుచున్నాము. ఈ బలమైన దర్శనములు ప్రభువా, నీ సేవకునికి ఎంతో ఎక్కువయ్యున్నవి. నేను ఏమి చేయాలో నాకు తెలియదు. వాళ్ళు వచ్చారనే నాకు తెలుసు. అది ఏమి చెప్పబడిందో, నేను ఏమి చూసియున్నానో అంతవరకే నేను చెప్పగలను. కొన్నిసార్లు అది నన్ను భయపెడుతుంది. ప్రభువా, నేను ఏమి చేయాలో నేను ఆశ్చర్యపోతాను. తర్వాత ఆ దేవదూతల మోకాళ్ల వరకు వాటి రెక్కలతో కప్పుకొని ఉండుట యెషయా చూసినప్పుడు ఎలా యెషయా భావించి ఉన్నాడో నేను బైబిల్ తీసుకుని అక్కడ చదివాను. ఆశ్చర్యము కాదు, అతడు బిగ్గరగా మొర్రపెట్టాడు. నా కన్నులు ప్రభు యొక్క మహిమను చూసియున్నవి. అయ్యో, నాకు శ్రమ. అప్పుడు ప్రవక్త బిగ్గరగా మొర్రపెట్టినప్పుడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివాసము చేయుచున్నాను అని అన్నప్పుడు, ఆ దూత నిప్పు కొరివి తీసుకుని అతని పెదవుల మీద ఇంచినప్పుడు అతడు ఆలయములో శుద్ధి చేయబడ్డాడు. అయినను అతడు ఒక ప్రవక్త. దేవదూత ఆ నిప్పు కొరివెలను తీసుకుని అతని పెదవులపైన ఉంచి శుద్ధి చేసి ఇలాగన్నాడు, ఇప్పుడు వెళ్లి ప్రవచించు. ప్రభువైన దేవా అని యెషయా మొర్రపెట్టుచున్నాడు. ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నన్ను పంపము. ఈ దుర్మార్గపు వ్యభిచారపు తరము కొరకు మా కొరకు ఎవరు వెళతారు అని ఆయన అన్నప్పుడు, ఓ దేవా, అది తిరిగి చెప్పబడనిమ్ము, అది మరలా రానిమ్ము. ఓ ప్రభువా, శుద్ధి చేయుచున్న అగ్నితో పరిశుద్ధాత్మను పంపుము. ఎలయనగా, నేను అపవిత్రమైన పెదవుల గలవాడనని, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య జీవించుచున్నానని నేను ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నీ దృష్టిలో మేము అపవిత్రులము. అయితే శుద్ధి చేయు శక్తిని పంపము. పరిశుద్ధాత్ముడా ప్రభువా, మమ్మను శుద్ధి చేయము. ప్రభువా, నీ సేవకుని శుద్ధి చేయము. అలాగైతే మాట్లాడము ప్రభువా. నీ సేవకుడు వినుచున్నాడు. ఆ స్వరమును వినుటకు నేను కోరికతో ఉన్నాను. నేను నీవాడను. నీ బలిపీఠంపై నన్ను నేను ఇచ్చుకుని ఉండగా నీవు చూచినట్లు తగినట్లుగా వాడుకొనుము. పరిశుద్ధాత్ముడు నన్ను శుద్ధి చేయునుగాక. ప్రభువా, ఇది అదే ఘడియ అయి ఉన్నట్లయితే, ఇది అదే సమయమై ఉన్నట్లయితే, ఎవరైనా వెళ్లాలని నీవు కోరినట్లయితే వారిని అభిషేకించి ముందుకు పంపుము. ప్రభువా, నాకు తెలియదు. ఆ దూతలను నేను చూసియున్నాను. అంతవరకే నాకు తెలుసు. అవి ఖచ్చితముగా సత్యమయ్యున్నవని నీకు తెలుసు ప్రభువా. నేను ప్రార్థిస్తాను. అయ్యో, నాకు శ్రమ, కాబట్టి నాకు సహాయం చేయము. ఇప్పుడు ఈ ప్రజలను దీవించము. ప్రభు యొక్క జన్మదినం యొక్క పండుగకు ముందు ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాము. ఈ ఉదయమున నీ సేవకుడైన మా సోదరుడు నెవిల్ బహుశా కొన్ని క్షణములు అతడు విశ్రాంతి తీసుకోవాలని, ఇది ఆ సమయమై ఉన్నదని అతడు భావించి ఉన్నాడేమో. బహుశా నేను మాట్లాడవలసి ఉన్నదేమో. ఇప్పుడు నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తాను. ఇక్కడ ఉన్నవారు మేమందరము ప్రభువా అవసరతలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము నీ వాక్యమును చదివి కొద్దిసేపు ధ్యానించుచుండగా మమ్మను దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ ఆత్మ మా మీదకి వచ్చినగాక, ఆ గొప్ప నిత్యుడైన దేవుడు రాకముందు ఈ చనిపోవచ్చున్న ప్రపంచమును కదిలించినట్లు దేవుని యొక్క వర్తమానముతో తాజాగా నీ బలిపీఠము నుండి నీ పరిశుద్ధాత్మతో మమ్మను శుద్ధి చేసి నీ అగ్నితో మండించుము. ఏలయనగా యేసు నామములో, ఆయన ప్రియకుమారుడు మా రక్షకుని నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. డాక్ లేక బిల్లీ లేక వారిలో ఒకరు నాకు చెప్పారు అని నేను నమ్ముతాను. పిల్లలను బట్టి కొంచెం పెందల కడా విడిచిపెట్టాలని కోరారు. దాని కొరకు వారు కొన్ని బహుమానములను కలిగి ఉన్నారు. సండే స్కూల్ నుండి ఇప్పుడే బయటికి వచ్చిన పిల్లలైన మీరు కొంచెం సేపు ఇక్కడ నిలిచి ఉండండి. మేము ఇక్కడ నుండి ఏమి చెబుతామో అది మీకు కొంచెం లోతుగా ఉంటుంది, కానీ మీరు ఇంకనూ కొన్ని నిమిషములు మీ అమ్మ నాన్నతో కూర్చుని ఉండండి. నేను వారితో మాట్లాడతాను. ఇప్పుడు కీర్తనలు 89వ కీర్తన. కీర్తన 89వ అధ్యాయము నుండి 1 లేక 2 వచనములు నేను చదువుతాను. కీర్తన 89వ అధ్యాయము నుండి 50, 51, 52 వచనములను నేను చదువుతాను. ఇప్పుడు ఆ వెనుక ఉన్నవారు, ఇంకా వెనుక మీరు బాగా వినగలుగుచున్నారా? మీరు వినగలుగుచున్నట్లయితే మీ చేతులను ఎత్తండి. ఈ మైకులన్నీ చక్కగా పనిచేయుచున్నవా? ఇది బాగుందా లేక ఇదా ఇదా ఇదా? ఇక్కడే ఈ రెండు ఉన్నవి. మంచిది. వారు దీనిని టేప్ చేయబోచున్నారో లేదో నాకు తెలియదు. ఇది ఈ రోజు ఉదయమున ఒక ఎదురు చూడని సంఘటన. ఇప్పుడు మరిచిపోవద్దు, మీ స్నేహితులందరినీ కలిగి ఉండండి. నిశ్చయముగా ఇంచుమించు వచ్చే ఆదివారం కూటానికి హాజరు కావటానికి ప్రయత్నించండి. త్వరలో వారు సంఘం యొక్క పనిని ముగిస్తారని నేను అనుకుంటాను. అప్పుడు నేను మరలా వచ్చి ప్రభు చిత్తమైన ఎడల లేఖనములలో నుండి నేను 7 ముద్రలను గురించి బోధిస్తాను. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 50వ వచనము నుండి ప్రారంభము. ఇప్పుడు చదువుతున్న వాక్యమును జాగ్రత్తగా వినండి. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతునందునుగాక. ఆమేన్, ఆమేన్. కొన్ని క్షణములు నేను మీతో మాట్లాడుతాను. మీరు ఆ మొదటి వచనమును గుర్తుపెట్టుకోండి, మరియు మరలా చాలా చక్కగా దానిని చదవండి. బహుశా ఇప్పుడే తిన్నగా మరలా అది చదవబడుట భరించబడాలి. ఇప్పుడు దగ్గరగా వినండి, చూడండి. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొను. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొను. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతునందునుగాక. ఆమీన్, ఆమీన్. దావీదు దానిని మాట్లాడియుండగా దానిని జాగ్రత్తగా చదవండి. నేను ఒక అంశమును ఉపయోగిస్తాను, అది చాలా వింతైనది. మరలా ఒక క్రిస్మస్ అంశం అయినట్లయితే, గత ఆదివారము నేను ఒక వింతైన అంశంపై బోధించినట్లుగా ఉంటుంది. అది ఏమిటో ఇప్పుడు నేను మర్చిపోయాను. అది, మన్నించండి, పడిపోవచ్చున్న చిన్న భిన్నమై పడిపోవచ్చున్న ప్రపంచము. ఈ ఆదివారము నేను ఒక అంశము కొరకు తీసుకునేది వాక్యము నిమిత్తము నింద. మరలా దానిని నన్ను తిరిగి చెప్పనివ్వండి. చాలా చక్కగా వాక్యము నిమిత్తము నింద.
దేవుడు ఆయన తన మాటలను నెరవేర్చుటకు ఒక సమయమును, ఆ సమయమునకు ఒక కారణమును కలిగి ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఏమి చేయబోచున్నాడో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆయన దానిని సరిగ్గా మనకు ఇచ్చిన రీతిగానే మనము దానిని తీసుకోవాలి. అయితే ఆయనకు తెలుసు, ఆయన ఏమి చేయుటకు ప్రణాళికను వేసి ఉన్నాడో దానితో ఏది తప్పుగా వెళ్లదు, అది అంతయు నెరవేరాలి. కొన్నిసార్లు అక్కడ కరుకైన కఠినమైనవి మాత్రమే ఆ నిజమైన వస్తువు యొక్క నిజమైన స్వభావమును బయటకు తెస్తాయి. మీకు తెలుసా, గర్జించుచున్న ఆకాశములు, చెదరగొట్టుచున్న మెరుపులు, వాటిని కత్తిరించి చించి వేయుట ద్వారా వర్షము పడుతుంది. మరియు వర్షము లేనట్లయితే మనము జీవించలేము. కాని వర్షమును తెచ్చుటకు అది ఏమి తీసుకుంటుందో నీవు చూడు. ఉరుములు, మెరుపులు, ప్రకాశము, కోపము, వాటన్నింటి నుండి చివరగా వర్షము వస్తుంది. కొత్త జీవమును తెచ్చుటకు గాను ఒక విత్తనము చనిపోయి కృల్లిపోయి మురిగిపోయి దుర్వాసనతో తిరిగి భూమి యొక్క ధూళిలోనికి వెళ్లిపోవాలి. దానిలో నుండి చిట్టము తీసివేయబడి వరకు బంగారము ముందుకు వెనుకకు దంచుటను తీసుకుంటుంది. త్రిప్పి త్రిప్పి దానిని దంచుతారు. అది ప్రకాశించుట వలన కాదు, కారణము అది అగ్నిశల వలన. అది వెర్రి బంగారమని పిలువబడుతుంది. అది కూడా నిజమైన బంగారము వలె ప్రకాశిస్తుంది. అయితే రెండింటినీ ఏకముగా కలిపి చూడండి, వాటిని ఒకే ప్రక్కగా త్రిప్పించండి. నీవు కనీసము విడివిడిగా వాటి భేదమును చెప్పలేవు, కాని వాటిని ఒక్కటిగా కలిపి చూడండి, నీవు చెప్పగలవు. ఆ దంచువాడు ఎల్లప్పుడూ తన సొంత రూపము బంగారములో ప్రతిబింబించే వరకు దానిని దంచుతాడు. ఆయన చేయి సమస్తమునకు దేవుడు ఒక సమయమును, ఒక ఉద్దేశమును నియమిస్తాడు. ఆయన చిత్తానుసారముగా పిలువబడేవారికి, ప్రభువును ప్రేమించేవారికి అనుకోకుండా ఏదీ జరగదు. చూచారా, మనము ముందుగా నిర్ణయించబడిన వారము. సమస్తము దాని కొరకు సరిగ్గా జరుగుతుంది. కారణము ఆయన అబద్ధమాడలేడు, ఆయన ఆ ప్రకారము చెప్పియున్నాడు. అదేమనగా సమస్తము దాని సమయమును, దాని ఋతువును, దాని మార్గమును కలిగియున్నది. మరియు దేవుడు ప్రతి కదలిక వెనకాలయున్నాడు. కొన్నిసార్లు ప్రతిదీ తప్పుగా వెళుతుందని నీవు అనుకుంటావు. అది మన ఇష్టము. తిరుగులాడుట పరీక్షలు. మనము వాటి మీద ఎలా ప్రతిస్పందిస్తామో చూచుటకు అవి మనపై ఎంచబడినవి. కొద్ది కాలం క్రితము సోదరుడు ఫ్రెడ్ మరియు నేను న్యూయార్క్ లోని వెర్మాంట్ లో చాంప్లైన్ సరస్సు గుండా వెళ్లాము. మేము న్యూయార్క్ వైపు వెళ్లాము. నేను సాధారణంగా వేటాడే పర్వతము హరికేన్ పర్వతం మీదకి వెళ్లాను. ఒకసారి నేను తప్పిపోయిన సంగతి అక్కడ గుర్తుంచుకున్నాను. దేవుడు ఎలా నన్ను వెనుకకు నడిపించాడో ఒక తుఫాను గుండా సరిగ్గా పరిశుద్ధాత్ముడే నడిపించాడు. అక్కడే నేను చనిపోయి నశించిపోయేవాడిని. అలాగనే నా భార్య పిల్లి కూడా ఆ చిన్న కుటీరమునొద్ద ఎన్నో మైళ్ల దూరంలో చనిపోయి ఉండేవారు. కాని నేను చుట్టూ త్రిప్పబడ్డాను. మేము గుడారంలోనికి వెళ్లటానికి దాని గుండా మంచును బయటకు లాగాము. అది ఆకురాలే కాలం ప్రారంభము. నేను అక్కడ నిలబడి సోదరుడు ఫ్రెడ్ తో మాట్లాడుచున్నాను. మరియు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఒంటరిగా బయటికి వెళ్ళు. మరియు నేను కొద్ది సమయము ఒక స్థలములో ఒక పదలోనికి వెళ్లాను. అప్పుడు ఆయన నాతో చెప్పాడు, అక్కడ నీ కొరకు ఒక వలా పన్నియున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా యుండుము. కాని అది ఏమిటో ఎలాగో ఆయన నాకు చెప్పలేదు. నేను తిరిగి వచ్చి సహోదరుడు ఫ్రెడ్ కి చెప్పాను. ఆ రాత్రి ఆడిటోరియంలోని సంఘమునొద్దకు వెళ్లాను, దానిని ప్రజలకు ప్రకటించాను. తరువాత రాత్రి అది సంభవించింది. అక్కడ నిలబడి ఉండగా కొందరు అపహాసకులను గుర్చి ఆయన నాకు చెప్పాడు, అది నీ చేతులలో ఉన్నది, నీవు వారితో ఏమి చేస్తావో, నీవు ఏమి చెబితే అది తిన్నగా ఇప్పుడే సంభవిస్తుంది. నీవు అక్కడే ఉన్నావు,
అక్కడ ఒకరు అగౌరవముగా భక్తిహీనతగా ఒక యవనస్తుడు ఒక యవన స్త్రీ తమాషాగా ఎగతాళి చేయుచు కూటమును గురించి మాట్లాడుచున్నారు. అతడు ఆ కట్టడంలోనే అసభ్యముగా ఆమెతో ప్రేమ కలాపము చేస్తున్నాడు. నేను బోధించుటకు ప్రయత్నించుచుండగా అందరి దృష్టి వారిపై పడింది. ఆమె తలను వెనుకకు లాగి ఆమె ఒడిలోనికి ఎక్కుతున్నాడు మరియు ఆమె తలను వెనుకకు త్రోసి ఆమెను ముద్దాడుటకు ప్రయత్నం చేస్తున్నాడు. కూటములో అలాగూ జరుగుచుండగా అందరి దృష్టి మళ్లించబడింది. పరిశుద్ధ ఆత్ముడు చెప్పాడు, ఇప్పుడు వారు నీ చేతులలో ఉన్నారు, నీవు వాళ్ళతో ఏమి చేయబోతున్నావు? అక్కడ ఒక పవిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. ప్రతి ఒక్కరూ మరణమగునంతగా నిమ్మలమగా ఉన్నారు. నేననుకున్నాను, ఓ దేవా, నేను తప్పక ఏమి చేయాలి? అప్పుడు నేను గుర్తు చేసుకున్నాను, 2 రోజుల క్రితము అది పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక కాకున్నట్లయితే నేనన్నాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇప్పుడు నేను దానినే చెప్పాలని ఆయన కోరి ఉన్నాడు. చూడండి, కారణము అన్నిటి తరువాత నేను దోషారోపణతో ఉన్నాను. బహుశా దానిని బట్టి కాదు, కానీ దోషారోపణతో ఉన్నాను. మరియు చిన్నవాటిలో దోషిగా ఉంటే మొత్తానికి దోషిగా ఉంటావు. కాబట్టి నేనన్నాను, నేను నిన్ను క్షమిస్తాను. అప్పుడు అక్కడ ఉన్నవారు దానికి సాక్షులు. ఇక్కడ కూర్చుని ఉన్నారు. తరువాత పరిశుద్ధాత్ముడు దాని గుండా కుమ్మరించబడ్డాడు. ఇప్పుడు నీవు చూడు, ఈ సంగతులన్నీ ఒక భావమును కలిగి ఉన్నవి. ఒక శక్తితో నీవు ఏమి చేస్తావు, నీవు ఎలా చేస్తావు చూడు. ఒక చర్యకు నీ ప్రతిచర్య, ఒక చర్యగా ఏదో వచ్చింది, అప్పుడు ఆ చర్యకు నీ ప్రతిచర్య ఏమిటి? నా భావమును మీరు గ్రహించారా? నీవు ఏమి చేస్తావు? బహుశా ఇప్పుడు మనం ఎక్కడయున్నామో అక్కడకు ఇదంతయు తయారైనది నాకు తెలియదు. నేను సరిగ్గా చెప్పలేను, కాని ఎల్లప్పుడూ ఏదో మార్గము యుండియున్నది. దానిని గుర్తించుకోండి. వాక్యము నిమిత్తము నింద, వాక్యము ఎల్లప్పుడూ ఒక నిందను భరించియున్నది. అన్ని యుగముల గుండా అభిషేకించబడిన దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిందించబడి ఉన్నది. ఆ కారణమును బట్టియే ఎలా ఆ నిందను తెలుసుకోవాలో గ్రహించలేని ప్రజలకు అది కఠినముగా ఉంటుంది. మీకు గుర్తున్నదా, శిష్యులు ఆనందంతో తిరిగి వస్తూ కారణము ఆయన నామము కొరకు నిందను భరించుట ఒక గొప్ప భాగ్యముగా వారు ఎంచుకున్నారు. ఆయన అన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించే వారందరూ హింస పొందుదురు. వాక్యము నిమిత్తము నింద, నీకు పరీక్ష ఇవ్వబడుటకుగాను నీవు ఎల్లప్పుడూ నిందను తట్టుకునవలెను. నీవు చూడు, దేవుడు నిన్ను నిర్ణయించిన ఉద్దేశము కొరకు కారణము క్రీస్తు యొద్దకు వచ్చు ప్రతి మనిషికి తప్పక మొదటగా బాలశిక్షణ కావాలి. గుర్తించుకోండి, నీవు సరిగ్గా నెమ్మదిగా ఉన్నట్లయితే, గుర్తించుకో, దీని కొరకు ఆయన నిన్ను పిలిచినట్లయితే అది సంభవించకుండా దానిని ఆపేది అక్కడ ఏదీ లేదు. అక్కడ బాధించే ఎన్ని దెయ్యములున్నా కాదు, కాని దేవుని వాక్యం ఏమి చెప్పిందో అదే ప్రత్యక్షపరచబడుతుంది. నీవు ఒక ఉద్దేశం కొరకు జన్మించావు, మరియు ఎవరు నీ స్థానమును తీసుకునలేరు. అనుకరణలు చేసేవారిని సమస్తమును నీవు కలిగి ఉండవచ్చు, కాని ఎన్నడూ వారు నీ స్థానమును తీసుకునలేరు. నిజము, దేవుని యొక్క వాక్యము జయిస్తుంది, అది తప్పిపోదు. దానిని ఎరిగిన వారై అక్కడే ప్రతి క్రైస్తవుడు నిలబడాల్సి ఉన్నాడు. మరియు పరీక్షలు పైకి వస్తాయి, ప్రతి దారి గుండా నీ యొద్దకు వచ్చినట్టుంటుంది. కాని గుర్తించుకో, దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు, అవన్నీ సరిగ్గా పనిచేస్తాయి. ఇప్పుడు వారి యుగములలో వాక్యమును కలిగి ఉండటం ద్వారా ఎలా దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడి ఉన్నదో కొన్ని సంఘటనలను మనము జ్ఞాపకము చేసుకుందాము. ఈ మధ్యకాలంలోనే ఎవరో నన్ను విమర్శించుటను నేను ఆత్మలో గుర్తించాను. అది టేపులను వినుచున్న దేశంలో అయి ఉన్నది. మీరు వెనుకకు వెళ్లి నేను ఏమి చెప్పుచున్నానో బైబిల్లో ఆ గుణశీలములు గల వ్యక్తులను ఏరుకొనమని నేను ఎంతో సూచించుచున్నాను. మంచిది, అది ఒక ఉద్దేశము కొరకే నేను చేస్తాను. మనము వాటి వైపు చూడాలని ఈ విషయములు వ్రాయబడినవని బైబిల్ చెప్పింది. మరియు నేను విద్య లేకుండా నేను చేయగలిగే ఒకే పని దాని గూర్చి వెనుకకు సూచించుటయే. అదొక్కటే మార్గము. నీవు చూడు ఇది ఎక్కడ నిలబడిందో, దాని ద్వారా ఏమి సంభవించిందో, ఎక్కడ అది సంభవించి ఉన్నదో చెప్పుటయే. చూచరా, అప్పుడు నిన్ను నీవు సరిగ్గా అక్కడ ఉంచుకుంటావు. ఈ మధ్యనే నేను బోధిస్తున్నట్లుగా ఒక చిన్న బాలుడు వాడలో ఉన్నాడు. మీకు తెలుసా, ఆ వృద్ధ వాడనావికుడు చనిపోవచ్చుండెను. అతడు రోగిగా యుండెను. ఎవరి దగ్గరైనా వాడలో ఒక పరిశుద్ధ గ్రంథము లేదా అని అతడు అడిగాడు. అప్పుడు వారు పరిశుద్ధ గ్రంథమును కలిగి ఉన్న ఒక చిన్న బాలుని వారు పట్టుకున్నారు. మరియు అతడు వచ్చి యెషయా 53:5 చదివాడు. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. అతడు అన్నాడు, ఓ నావికుడా, నన్ను నీకు దానిని చెప్పనివ్వు, నా తల్లి దానిని ఎలా చదివేదో అన్నాడు. ఈ విధముగా ఆమె దానిని వ్రాసింది. ఆయన విల్లీ ఫ్రూట్ అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, విల్లీ ఫ్రూట్ దోషముల కొరకు నలుగుగొట్టబడెను. మరియు ఇవన్నీ ఆయన విల్లీ ఫ్రూట్ కొరకు చేసి ఉన్నాడు, అది అతని పేరు. ఆ వృద్ధ నావికుడు అన్నాడు, నాకు అది ఇష్టము, నీవు దానిలో నా పేరును ఇంచి చదువుతావా? అతడన్నాడు, నేను ప్రయత్నం చేస్తాను. జాన్ క్వార్జ్ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, జాన్ క్వార్జ్ దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడెను, మరియు ఆయన పొందిన దెబ్బల చేత జాన్ క్వార్జ్ స్వస్థత పొంది ఉన్నాడు అని చదివాడు. చూచారా, అతడన్నాడు, నేను దానిని చూస్తాను. అప్పుడు ప్రభు అతనిని స్వస్థపరిచాడు. చూసారా, నీ పేరును దానిలో ఉంచి చదువుము. ఆయన విలియం బ్రెనహాం అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, విలియం బ్రెనహాం దోషముల కొరకు ఆయన నలుగుగొట్టబడెను. ఆయన నా కొరకు దానిని చేశాడు, మరియు నీ కొరకు దానిని చేశాడు. దానిలోని నీ పేరును ఉంచి చదువుము. మంచిది, ఆ మార్గములోనే నేను నా ప్రజలకు లేఖనములను తెస్తాను. ఆయనకు లోబడిన ఎవరికో ఆయన ఏమి చేశాడో చూడండి. ఆయన ఎవరికో చేసినది ఆ కారణమునకు నిజమయ్యున్నట్లయితే, మరియు ఎవరికో ఆయన దానిని చేసి ఉండకపోయినట్లయితే, అప్పుడు నీవు నీ పేరును దానిలో ఇంచి చదువుము. నీవు అక్కడ నిలబడియుంటే నీవు ఏ నిర్ణయము తీసుకునేవాడువు? గుర్తించుకో, అదే నిర్ణయమును తీసుకున్నట్టుకు ఈ రోజున నీవు తప్పక ఆధిక్యతను కలిగి ఉన్నావు. దేవుని యొక్క వాక్యము నోవహుతో మాట్లాడినప్పుడు అది వాక్యమును బట్టి నింద. నోవహుకు అక్కడ ఒక నిందయున్నది. నోవహు ఒక శాస్త్రీయ యుగములో జీవించాడు. ఈ రోజున మనము ఉత్పత్తి చేసిన వాటికంటే, ఆనాటి శాస్త్రీయ ఘనకార్యములలో నేడున్న దేనికంటేను దాటి వారు ఘనమైన వాటిని ఉత్పత్తి చేసి ఉన్నారు. వారు ఎంతో చురుకైన వారు, ఎక్కువ తెలివైన వారు. మన దానికంటే వారి శాస్త్రీయ పురోగతి ఎంతో వృద్ధి చెంది ఉన్నది. కొంచెం జ్ఞాపకం చేసుకోండి, 120 సంవత్సరములు అపహాసకులను ఎదిరించి వారికి బోధించి అతడు బోధించిన వాక్యమును బట్టి అతడు నిందను తట్టుకొనవలసి ఉండెను. వారి గొప్ప శాస్త్రీయ పద్ధతులు ఆకాశములలో వర్షము లేదని వారికి రుజువు చేసినవి. కాని ఇంకనూ నోవహు ప్రభు యొక్క మాటను వినియున్నాడు, మరియు అది దానిని గూర్చి వారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకముగా ఉండెను. కాబట్టి అతని యొక్క ప్రాణము రక్షించబడుటకు ముందు ఈ అపహాసుకులు నిందించిన నిందలను బట్టి వారిని ముఖాముఖిగా ఎదుర్కొని దానిని అతడు భరించెను. ఓ, అక్కడ సందేహము లేదు. ఆ దీన వృద్ధ బోధకుని బట్టి వారు తప్పక చింతించి ఉండేది. వారు అతనిని దూరముగా ఉంచుటగాని లేక మరేదైనా చేయలేదు. కారణమేమనగా ఆ మాదిరి ఇండ్లు ఆ దినమున ఎక్కువ లేకుండెను. అతడు హాని చేసేవాడు కాదు, అతడు ఎవరిని గాయపరచబోవట లేదు. కాబట్టి వారు అతనిని ఒంటరిగా వదిలిపెట్టిరి. ఓ మూఢభక్తి గలవాడా, ఆ కొండ ప్రక్కన నీళ్లు లేని చోట ఒక వాడను కట్టుచున్నాడు. ఓ బాగుంది, దేన వృద్ధుడు. కాని వారంటున్నారు, నోవహో, నీ వాడను తేలటానికి నీవు ఎక్కడి నుండి నీటిని పొందబోచున్నావు? అవి ఆకాశములో నుండి క్రిందికి వచ్చుచున్నవి. బుద్ధిహీనత, మేము రాడారుతో చంద్రుడు మరియు నక్షత్రములకు కిరణములను పంపగలము. వారు కలిగి ఉన్న దానితో అక్కడ వర్షము లేదు. కాని అతడు అన్నాడు, దేవుడు అక్కడ కొంత ఉంచబోచున్నాడు. ఆయన ఎలా దానిని చేయబోచున్నాడు? అది ఆయన పని అయి ఉన్నది. నేను తప్పక చేయవలసిన పని ఏదనగా ఇక్కడ నుండి బయటికి రమ్మని హెచ్చరించుటయే. ఇప్పుడు సరిగ్గా దరిదాపుగా ఆలాగనే ఉన్నది. ఎక్కడి నుండి అగ్ని వస్తుంది సోదరుడా? అది నోవహో కాలము కంటే ఇంకా కొంచెం తేటగా ఉన్నది. అది ఎక్కడయున్నదో ఇదివరకే మనం చూశాము. అది దానిని కొట్టుటకు సిద్ధముగా ఉన్నది. అంతే, ఈసారి అక్కడ ఏ సాకు ఏ మాత్రము లేదు. ఏలయనగా విజ్ఞాన శాస్త్రము ఇదివరకే దానిని కనుగొన్నది. అవునండి. కాబట్టి ఇప్పుడు మనం కనుగొనేదేమంటే అది ఒక పెద్ద విషయమై ఉన్నది. కాబట్టి వారు ఆ దీన బోధకుని పట్ల చింతించి అతనిని వెళ్లనిచ్చారు. అది ఒక వింతైన సంగతి. బహుశా ఆ ప్రజలకు ఒక జ్ఞానము గల మనిషి తప్పక ఆ దేవుని నమ్మి భూమ్యాకాశముల సృష్టికర్త ఏదో చెప్పిన దానిని చేస్తాడా అనే సంగతి వారు ఆలోచనకు వ్యతిరేకముగా ఉన్నది. వారు దేనిని కలిగి ఉన్నారో బహుశా నీవు దానిని పొందలేదు. చూడండి, వారి విజ్ఞాన శాస్త్రము ద్వారా సహజమైన ప్రతిదాని వారు రుజువు చేయగలమని అనుకున్నారు. ఈ రోజున అతి తెలివిగల సంపూర్ణముగా విజ్ఞాన శాస్త్రముతో నిండిన చదువుకున్న ప్రపంచంలోనే కదా మనం జీవించుచున్నది. అది తప్పు అని వారు దేనినైనా రుజువు చేయగలరు. లేదు, దేవుడు ఎన్నడైనా దేనినైనా మాట్లాడి అది శాస్త్రీయముగా అక్కడ లేదని రుజువు చేయనీయగలడా? ఇప్పుడు ఈ రోజున వారు అదే ఆలోచనను కలిగి ఉన్నారు. నీ వైద్యుడు నీవు క్యాన్సర్ ను కలిగి ఉన్నావని, నీవు తప్పక చనిపోతావని వైద్యుడు చెప్పినప్పుడు, మరియు అది బాగా వ్యాపించిన దశలో ఉన్నందున అప్పుడు దానికి భిన్నముగా దేనినైనా ఆలోచించుట విరితనము. కారణమేమనగా నీవు చనిపోబోవచ్చున్నావు. అది అంతే, నీవు చనిపోబోవచ్చున్నావని విజ్ఞాన శాస్త్రం చెప్పింది. వారు నిన్ను పరీక్షించారు. దానికున్నదంతా అంతే, నీవు చనిపోబోవచ్చున్నావు. మరియు దేవుడు నిన్ను స్వస్థపరచుటకు వాగ్దానం చేస్తున్నాడని చెప్పుటకు ప్రయత్నం చేస్తే అది వెరితనమని వారు అనుకుంటారు. చూచారా, అది ఇది వరకు ఉన్నట్లుగా నీవు నిందకు నిలబడవలసి ఉన్నది. వారంటారు, వైద్యుడు ఈ రీతిగా చెప్పినట్లయితే మేము అంతా పరీక్షించాము మరియు క్యాన్సర్ ముదిరిపోయింది. మేము నిన్ను పోసి చూసాము. అది నీ శరీరమంతటా, నీ గుండె గుండా, నీ ఊపిరితిత్తుల గుండా, నీ కాలేయం గుండా అంతా వ్యాపించినది. ఇక అది అసంభవము. కాబట్టి నీవు చూడు, ఎలాగైనా అతడు జీవించబోవచ్చున్నాడని నీవు చెప్పినప్పుడు వారంటారు, ఓ భలే దీన మనిషి, అతనిని ఒంటరిగా విడిచిపెట్టండి. ఆ రాత్రి నాకు గుర్తున్నది బిల్హాల్ మిల్టౌన్ సంఘమునద్దునున్న బిల్హాల్ అతని సంగతి మీలో అనేకులకు గుర్తుంటుంది. వాళ్ళు నన్ను బయటకు పిలిచారు. నా భార్య, నా అత్తగారు, నేను అక్కడికి వెళ్లాము. అతడు ఒక బాలికను వివాహం చేసుకున్నాడు. ఆమె జార్జ్ కప్పుకు సహోదరి. అతడు ఆ పట్టణ మేయరు లేక న్యాయాధిపతి కావచ్చు. అతని బావమరిది. అతడు చనిపోవచ్చుండగా వారు అతనిని ఇక్కడికి తెచ్చారు. మిల్టౌన్ లోని వైద్యుడు, న్యూ ఆల్బనీలోని వైద్యుడు అది కాలేయపు క్యాన్సర్ గా గుర్తించారు. కాబట్టి శ్రీమతి హాల్ ను దర్శించుటకు నేను వెళ్లాను. అతనికి కామెర్లు అయ్యున్నవి. అతడు అంతా పసుపుగా ఉన్నాడు. నేనన్నాను, సరే అతడు చనిపోబోవచ్చున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఆమె అన్నది, బిల్ సోదరుడా, ఏదైనా మార్గమయ్యున్నదా? నీవు దేవుని నుండి వినగలవా? నేనన్నాను, సహోదరి హాల్, నాకు తెలియదు. నేను ప్రార్థన చేయగలను. నేను ప్రార్థించాను. నేను తిరిగి ఇంటికి వెళ్లాను. ప్రభు నాకు ఏమీ చెప్పలేదు. తరువాత రోజు నేను తిరిగి వెళ్లి ప్రార్థించాను. ఆమె అన్నది, నీకు ఎవరైనా మంచి వైద్యుడు తెలుసా? నేనన్నాను, సరే, ఇక్కడ జెఫర్సన్ విల్లో మా కుటుంబ వైద్యుడు శామ్ అడైర్ ఉన్నాడు. ఆయన తండ్రి మా కుటుంబ వైద్యుడు. యవనస్తుడైనా శ్యామ్ మరియు నేను ఎల్లప్పుడూ మంచి స్నేహితులమై ఉన్నాము. ఒకే సమయంలో మేము పాఠశాలకు వెళ్లేవారము. మేము కలిసి పెంచబడ్డాము. ఏదైనా పొరపాటు సంభవించినప్పుడు మేము ఎల్లప్పుడూ అతని యొద్దకు వెళతాము. ఆమె అన్నది, అతడు వచ్చి తన భర్త అయిన బిల్హాలను చూడగలడా? నేనన్నాను, నేను అతనిని అడుగుతాను. సరే, శ్యామ్ నాతో అన్నాడు, బిల్లీ, అతడు క్యాన్సర్ ను కలిగి ఉన్నాడని డాక్టర్ చెప్పినట్లయితే నేను చేసే పని ఒక్కటే. నాకంటే పెద్ద వైద్యుడు, ఒక స్పెషలిస్ట్ దగ్గరకు అతనిని పంపుతాను. మేము ఎక్స్రేలు తీస్తాము మరియు ఇంకా ఏ ఇబ్బంది కింద మేము అతనిని ఉంచబోము. మేము న్యూ ఆల్బనీకి పంపి ఆ వైద్యుని నుండి ఎక్స్రేలు తీసుకున్నాము. ఒక అంబులెన్స్ లో అతనిని లూయిస్విల్ తీసుకుని వెళ్లి పరీక్షించి మరలా అతనిని వెనుకకు తీసుకొచ్చాము. సరే, నిజానికి అతని ఇబ్బంది ఏమిటో శ్రీమతి హాల్ కు చెప్పలేడు. కాబట్టి అతను నన్ను పిలిచి అతడు చనిపోతున్నాడు అని అన్నాడు. నీ స్నేహితుడైన బోధకుడు, లూయిస్ విల్ లోని స్పెషలిస్ట్ ఇప్పుడే నన్ను పిలిచి ఇలా అన్నాడు, మిల్టౌన్ లోని వైద్యులు పరీక్షించిన దానికంటే న్యూ ఆల్బనీలోని వైద్యుడు సరిగ్గా ఆరోగ్యాన్ని నిర్ధారించాడు. అది కాలేయపు క్యాన్సర్ బాగా విస్తరించిపోయింది. ఢిల్లీ, ఆ మనిషి యొక్క కాలేయమును మేము కత్తిరించలేము. అలాగైతే అతడు బ్రతుకడు, అతడు చనిపోతున్నాడు. అతడు ఒక బోధకుడయ్యున్నట్లయితే అతడు తప్పక సిద్ధపడాలి. నేనన్నాను, అది ప్రశ్న కాదు, గాని అతనికి ఇంకా 55 సంవత్సరములు మించలేదు. కాబట్టి ఇంకా బోధించడానికి అతడు ఎంతో జీవితమును కలిగి ఉన్నాడు. నేనన్నాను, సరే అతడు చనిపోతున్నట్లయితే అప్పుడు అది దానిని పరిష్కరిస్తుంది. డాక్టర్ శ్యామ్, నీకు వందనములు. నేను వెళ్లి శ్రీమతి హాల్ ను పిలిచి ఆమెతో చెప్పాను. నేనన్నాను, శ్రీమతి హాల్, లూయిస్విల్లో వారి రోగ నిర్ధారణ న్యూ ఆల్బనీ మరియు మిల్టౌన్ లోని వారి వలె అతడు కాలేయపు క్యాన్సర్ ను కలిగి ఉన్నాడు. అది ముదిరిపోయింది. కాబట్టి ఆమె ఏడవటం ప్రారంభించింది. నేను చుట్టూ తిరిగి అతనితో ప్రార్థించాను. అతడు ఎంతగా తన్ను తాను మరిచిపోయాడంటే చివరికి నేను గదిలో ఉన్నట్లు అతనికి తెలియదు. కాబట్టి నేను తిరిగి వచ్చాను. ఆ రోజులలో చాలా మంది ప్రజలు ఇంటికి వచ్చేవారు. అక్కడ పొలంలో ఎవరూ లేరు, మరియు ప్రతి చోట నుండి ప్రజలు వచ్చేవారు. అయినా ఎంతో ఆ స్థలము కిక్కిరిసిపోయేది కాదు. నేను కొంచెం విశ్రాంతి తీసుకొనగోరాను. కాబట్టి నేను పెందలకడ 2.5-3 గంటల సమయంలో నేను లోనికి వెళ్లిపోయాను. ఇంకా సోదరుడు వుడ్ ఆ వీధిలోనికి మారియుండలేదు. నేను వీధి బయటకు చూశాను. అక్కడ బయట ఎవరనూ లేరు. కాబట్టి నేను నా డెన్ రూమ్ లోనికి వెళ్లి నా పాత టోపీని తీసుకుని నా .22 తుపాకీని తీసుకున్నాను. నేను ఉడతల వేటకు బయటకు వెళ్లబోచున్నాను. 8 గంటల వరకు అవి లేచి వరకు. తరువాత ఎక్కడో ఒక చిన్న చెట్టుకు ఆనుకుని నిద్రపోతాను. ఇంటి చుట్టుప్రక్కల నీవు దానిని పొందలేవు. నేను నా టోపీని పెట్టుకుని గదిలో నుండి బయలుదేరాను. ఆ గోడపై ఒక ఆపిల్ పండు వేలాడుచున్నది. అది ఎంతో కుళ్లిపోయిన ఆపిల్ పండు. దానిని పురుగులు తినివేసినవి. బొడుగులతో అంతా పాడయ్యున్నది. నేననుకున్నాను, మిడ ఎందుకు దానిని గోడకు వేలాడదీసింది? నేను మరలా గమనించాను, అది గోడ మీద లేదు, అది గాలిలో వేలాడుతుంది. నేను నా పాత టోపీని తీసివేసి తుపాకీని ఒక పక్కన పెట్టి నా మోకాళ్లపై పడ్డాను. నేనన్నాను, ప్రభువా, నీ సేవకుడు ఏది తెలుసుకోవాలని నీవు కోరుచున్నావు? మరొక ఆపిల్ క్రిందకు వచ్చింది, మరొక ఆపిల్ క్రిందకు వచ్చింది. అలాగూ 4 లేక 5 ఆపిల్ పండ్లు అక్కడ ఎన్నో నేను మర్చిపోయాను, వేలాడుచున్నవి. అప్పుడు ఒక పెద్ద చారలతో ఉన్న చక్కని ఆపిల్ పండు కిందికి దిగివచ్చి ఆ మురిగిపోయినట్లుగా కనబడుచున్న ఆపిల్ పండ్లన్నింటినీ కరకరమని శబ్దం చేస్తూ నమిలివేసింది. ఆయన అన్నాడు, నీ పాదములపై లేచి నిలబడు, వెళ్లి అతడు చనిపోవటం లేదని, అతడు జీవించబోచున్నాడని బిల్లు హాలుకు చెప్పు అని అన్నాడు. ఓ, నేను పరిగెత్తవలసినంత వేగముగా పరిగెత్తాను. నేనన్నాను, శ్రీమతి హాల్, నేను యెహోవా ఏలాగో సెలవిచ్చున్నాడును కలిగి ఉన్నాను. అతడు జీవించబోచున్నాడు. అతడు నా మాట విన్నాడు. అతడు ఏడ్చుటకు ప్రయత్నించాడు, మరియు ఎంత మాత్రమూ అతడు మాట్లాడలేకపోయాడు. నేను తిరిగి వచ్చి శ్యామ్ను పిలిచాను. నేనన్నాను, శ్యామ్, మన సహోదరుడు జీవించబోచున్నాడు. అతడన్నాడు, ఆ విధముగా ఎలాగు జీవించగలడు? నేనన్నాను, దానిని కనుగొనటం నా పని కాదు. దేవుడు ఆ విధముగా చెప్పాడు, అది దానిని పరిష్కరిస్తుంది. అంతే, ఈ రోజున అతడు జీవిస్తున్నాడు. అది దరిదాపుగా 10 సంవత్సరముల క్రితము. సరిగ్గా బలముగా ఆరోగ్యముగా ఉన్నాడు. అతడు మరలా వివాహం చేసుకున్నాడు. జార్జ్ రిట్టికు అది ఎలా సంభవింపబోచున్నది? ఇంకా ఎందరినో ఎన్నో మనము చెప్పగలము. అది ఏమిటి? అది నిందకు నిలబడుటి అయ్యున్నది. వాళ్లు నవ్వి దానిని ఎగతాళి చేశారు. 1937 వరదకు ముందు నాకు గుర్తున్నది. నేను అక్కడ ఫాల్స్ సిటీ ట్రాన్స్ఫర్ కంపెనీలో నిలబడి ఉన్నాను. 32 అడుగుల నీరు స్ప్రింగ్ వీధిలోనికి రాబోచున్నదని దాన్ని గూర్చి వాళ్లకు చెబుతున్నాను. వాళ్లు నన్ను చూసి నవ్వారు. వాళ్ళన్నారు, ఈయన బిల్లీ, అతడు బాలుడని నేను ఊహిస్తాను. అప్పుడు నేను బాలుడను. అతడన్నాడు, బిల్లీ ఒక మంచి బాలుడు. అయితే అతడు అంతా కలగలిపోయాడు. అది ఒక అవమానము. నేను కలగలుపైపోలేదు, నేను లోనికి బాప్తిస్మం పొందాను. కలగలుపు కాలేదు, నేను సరిగ్గా లోనికి వెళ్లాను. అది సరిగ్గా ఆలాగులనే సంభవిస్తున్నది. నేను మాట్లాడుచున్నప్పటి నుండి నేను సహోదరి హత్య రైట్ ను గమనించాను. ఆ వెనుక కూర్చుని ఉన్నదని నేను నమ్ముతాను. బిల్లు హాల్ గురించి ఆ సంగతి ఆమెకు గుర్తుంటుంది. చాలా ఈ ఉదయమున ఇక్కడ హాజరైన ఎంతమందికి ఆ సంగతి తెలుసు? ఓ మాయ్, నిశ్చయముగా అక్కడ అనేక మంది ఉన్నారు. ఇప్పుడు అపహాసుకుల కాలములో దేవుని వాక్యమును పట్టుకుని ఉండే ఏ మనిషి పట్లైనా వారు చింతిస్తారు. కానీ గుర్తుంచుకోండి, నింద తప్పక రావాలి. అది ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉండియున్నది. వారు అప్పుడు చేసియున్నట్లుగానే వారు తప్పక తలంచియున్నారు. శాస్త్రీయముగా రుజువు చేయబడిన దేని గూర్చి అయినా, విజ్ఞాన శాస్త్రములకు వ్యతిరేకముగా ఉన్న దేని గూర్చి అయినా దేవుడు మాట్లాడడని వారు అనుకున్నారు. మంచిది, అదే ఆయనను దేవునిగా చేస్తున్నది. ఆయన విజ్ఞాన శాస్త్ర ప్రకారము వెళ్లినట్లయితే అప్పుడు ఇక ఎంత మాత్రమునో ఆయన మనిషి సాధించిన దానికంటే ఎక్కువ సాధించిన వాడు కాదు. కాని ఆయన దేవుడయ్యున్నాడు. ఆయన విజ్ఞాన శాస్త్రమును సృజించిన సృష్టికర్త అయ్యున్నాడు. ఆయన తాను కోరిన దానిని ఆయన చేయగలడు. వారు తప్పక ఏలాగో తలంచారు. దీనుడైన వృద్ధ నోవహో బాగుంది, ఆ ముసలివాడిని ఒంటరిగా ఉండనివ్వండి. ఈ దినములలో మనము కలిగిన తమాషనంతా అతడు పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి అతనిని ఒంటరిగానే వదిలేయండి. ఇప్పుడును అది అలాగనే ఉన్నది. కానీ ఇప్పుడు మరి ఒక విషయాన్ని నేను ఇక్కడే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనము వెనుకకు చూసి అతని విశ్వాసమును మెచ్చుకుంటాము. కాని నేను ఆశ్చర్యపోయేదేమంటే, మనము ఆ దినమున జీవించి ఉంటే నోవహో తీసుకున్న అదే నిర్ణయాన్ని మనమును తీసుకుని ఉండేవారమా? అతడు వెళ్లిన సత్యముతో నిందను మనము తీసుకున్నట్టుకు ఇష్టపడి చూపి నిలబడేవారమా? అప్పుడు అక్కడ ఉన్న కోట్ల మంది ప్రజలలో నోవహో మరియు అతని కుటుంబము మాత్రమే సత్యము కొరకు నిలబడింది. నీవు దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆ మనిషి మరియు అతని ముగ్గురు కుమారులు మరియు అతని ముగ్గురు కోడళ్ళు మరియు అతని భార్య మాత్రమే ఆ సత్యము కొరకు నిలబడ్డారు. వారు యెహోవా ఏలాగో సెలవిచ్చుచున్నాడు అనే దానిని కలిగి ఉన్నారు. మనము వెనుకకు చూసి వారిని మెచ్చుకుంటాము. మనము దానిని మరలా ఆలోచిద్దామా? ఈ పిల్లల యొక్క బహుమతులను బట్టి నేను తప్పక ఇప్పుడు త్వరపడాలి. అబ్రహాము, అబ్రహాము అనే మాటకు భావము అనేకులకు తండ్రి అని, అతనిని జనములకు తండ్రిగా చేస్తుంది. ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క వాక్యమును విన్నాడు. అబ్రహాము ఒక ప్రవక్త, అతడు దేవుని యొక్క వాక్యమును విన్నాడు. దేవుని యొక్క వాక్యమును అబ్రహాము పట్టుకుని ఉండుటను బట్టి మనము అతనిని మెచ్చుకుంటాము. ఎలా అతడు తన రక్త సంబంధుల నుండి వేరయ్యున్నాడో, అది అబ్రహాముకు ఎంత కఠినముగా ఉన్నదో. అతడు అక్కడ పెరిగాడు, బాబేలు నుండి వచ్చాడు, షేనారు దేశములో కల్దేయుల ఊరు అను పట్టణము నుండి వచ్చాడు. అక్కడే అతని ప్రజలు, అతని సహచరులు, అతని సంఘమునకు కలిసి వెళ్లిన వారు సమస్తము అక్కడ ఉన్నారు. కాని దేవుడు అన్నాడు, నిన్ను నీవు వేరు చేసుకో. ఓ అయ్యో, అతడు ప్రియముగా ఎంచిన వాటినన్నిటినీ విడిచిపెట్టుట ఎలాంటి భయంకరమైన సంగతి! అతడు కలిగి ఉన్న సమస్తము అతనికి ఎంతో ప్రియముగాను యథార్థముగాను ఉన్నది. కాని దేవుడు అతనితో నిన్ను నీవు వేరు చేసుకోమని చెప్పాడు. దేవుడు అతనికి ఒక వింతైన విషయాన్ని ఇచ్చాడు. నీవు నీ భార్య ద్వారా ఒక బిడ్డను పొందబోచున్నావు. అతనికి 75 సంవత్సరములు, ఆమెకి 65 సంవత్సరములు. ఒక స్త్రీగా బిడ్డలను కనే క్రమము ఆమెకి ఆగిపోయి ఎన్నో సంవత్సరములు గతించినవి. ఇక్కడ అతడు ఆమె ఒక యవ్వన బాలికగా ఉన్నప్పటి నుండి ఆమెతో జీవిస్తున్నాడు. ఎలాయనగా ఆమె అతనికి సగము సహోదరి అయ్యున్నది. అప్పుడు ఎలాగో అతడు ఆ బిడ్డను తేగలడు? ఇప్పుడు మీరు ఊహించగలరా, అబ్రహాము బయటకు వచ్చి తన స్నేహితులతో ఇలా చెబుతున్నాడు, మేము ఒక బిడ్డను పొందబోచున్నాము, షారా మరియు నేను. మీరు దానిని ఊహించగలరా? ఎందుచేత ప్రజలన్నారు, దీనుడైన వృద్ధుడు, అతనిలో ఏదో లోపమున్నది, అది ఒక నిందయ్యున్నది. కాని అబ్రహాము దానిని పట్టుకుని ఉన్నాడు. అతనికి 100 ఏళ్లు వచ్చినప్పుడు అతడు దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి సందేహించలేదు. అతడు ఇంకనూ దానిని పట్టుకుని ఉండి నిందకు నిలబడ్డాడు. నిశ్చయముగా అక్కడ ఉన్న భేదమును నీవు గమనించావా? షారా అబ్రహామునకు లేక దేవునికి తనకై తానుగా కొంచెం సహాయం చేయాలనుకున్నది. ఆమె అనుకున్నది, నీకు తెలుసా, దేవుడు వాగ్దానం చేసిన దానికన్నా వేరుగా అనుకున్నది. ఇప్పుడు నీకు తెలుసా, నేను ఒక వృద్ధ స్త్రీని, కాని హాగరు ఒక అందమైన స్త్రీ. అబ్రహాము ఆమెను కూడా వివాహం చేసుకున్నట్టుకు పట్టించుకొనడు. కాబట్టి మీకు తెలుసా, అది దేవునికి సహాయపడుతుంది. కారణము, బహుశా హాగరు 20 సంవత్సరముల వయస్సు గలది. ఆమె నా పనికత్తె. నేను ఏమి చేస్తానో మీకు తెలుసా, ఆమెను భార్యగా నా భర్తకు ఇస్తాను. ఎలాగనగా ఆ రోజులలో బహుభార్యత్వము చట్టసమ్మతమైనది. నేను ఆమెను ఇస్తాను. అప్పుడు నా భర్త ద్వారా ఆమె ఒక బిడ్డను కంటుంది, మరియు నేను ఆ బిడ్డను తీసుకుంటాను. మరియు దేవుడు వాగ్దానం చేసినది అదియే. నీవు చూడు, మనం ఎల్లప్పుడూ ఏదో చేయాలనుకుంటాము. ఆయన కొరకు మనం కనిపెట్టలేము. మనము మనకై మనముగా తప్పక ఏదో చేయాలనుకుంటాము. అది బాగుగానే ఉండవచ్చు, ఆమె అందముగా ఉండియున్నది, అది చక్కగా కనబడవచ్చు. కాని అది వాక్య ప్రకారము కాదు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఆ బిడ్డ సారా ద్వారానే వస్తాడు. గుర్తుంచుకోండి, ఆ చిన్న మందను గురించి ఆయన ఏమి చెప్పాడు? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును. నావహోదినములలో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడలోనూ జరుగును. అక్కడ కొద్ది మంది, కనీసం 8 ఆత్మలు రక్షించబడినవి. ఆ మాటలు ఎన్నడూ తప్పిపోవు. కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా గమనించుకుని వాక్యముతో నిలబడదాము. మంచిది. చూడండి, ప్రజలు ఎల్లప్పుడూ దేవుని యొక్క సృజనాత్మకమైన చిత్తమును తీసుకున్నట్టుకు ఏదో ఉత్పత్తి చేయాలనుకుంటారు. మీరు చూడండి, నేను తరచుగా చెప్తాను, సంఘమునకు ముందు నీకు తెలుసా, నాకు కొంచెం ఉన్నిని ఉత్పత్తి చేయగలవా అని నీవు గొర్రెను అడగలేవు. లేదు, వాడు దానిని చేయలేడు. ఇప్పుడు ఒక మేక ఉన్నిని ఉత్పత్తి చేయలేదు, ఎందుకంటే వాడి స్వభావము దానిని చేయనివ్వదు. నీవు మేక మీద ఎంత ఉన్నిని కొట్టుటకు ప్రయత్నించినను అది పనిచేయదు. మేక ఉన్నిని ఉత్పత్తి చేయలేదు. అలాగనే ఒక గొర్రె వెంట్రుకలను ఉత్పత్తి చేయలేదు, కాని అది ఒక గొర్రె అయి ఉన్నందున అది ఉన్నిని కలిగి ఉన్నది. అదే అతనిని తయారు చేస్తుంది, అది దానిని ఉత్పత్తి చేయదు. మనం ఆత్మ యొక్క ఫలములను తప్పక ఉత్పత్తి చేయవలసిన పని లేదు. మనం తప్పక ఆత్మ యొక్క ఫలములను ఫలించాలి. ఆపిల్ చెట్లు ఆపిల్ పండ్లను ఉత్పత్తి చేయదు, కానీ అది ఒక ఆపిల్ చెట్టు అయినందున అది ఆపిల్ పండ్లు ఫలిస్తుంది. మనం దేనినైనా ఉత్పత్తి చేయటానికి ప్రయత్నం చేస్తే నేను ఆ కారణానికి సహాయపడతాను. నేను 10 వేదాంత పాఠశాలలో చదువుతాను. నేను ఇది అది మరొకటి నేర్చుకుని నా బ్యాచులర్ డిగ్రీ నా డాక్టర్ డిగ్రీని పొందుతాను. నేను ప్రభువుకు ఒంటరిగా సహాయం చేస్తాను అని అనుకుంటే అది పనిచేయదు. దేవుడు తన ముందు నిర్ణయం ద్వారా ఆయనకి ఇష్టమైన వారిని పిలుస్తాడు. ఆయనకు ఇష్టమైన వారికి ఆయన రాజ్యమునిస్తాడు. నెబుకద్నెజరు ద్వారా మనము దానిని నేర్చుకున్నాము. దానిని యిర్మీయా ద్వారా మనము నేర్చుకున్నాము. ప్రభు యొక్క మాట ద్వారా దేవుడు అతనితో చెప్పాడు. అదేమనగా అక్కడ ఒకే కాలము ఉండబోవచ్చున్నది. అప్పుడు ఇజ్రాయేలు 70 బబులోనికి కొనిపోబడతారు. ఇక్కడ మరొక ప్రవక్త పైకి వచ్చాడు. ఆయన ఇదివరకే చెప్పాడు, మీరు ప్రవక్తలను కలిగి ఉంటారు, వారు పైకి లేస్తారు, మరియు మీరు వారిని బబులోనులో కలిగి ఉన్నారు. వారు ప్రవక్తలు, కలలకనేవారు. వారు లేచి ఈ ప్రవచనమునకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తారు. అయితే ఆ ప్రవక్తల మాటలు వినవద్దని ప్రజలతో చెప్పు. ప్రవక్తలలో ఒకరు హనన్యా పైకి వచ్చాడు, మరియు యిర్మీయా తన మెడ మీద ఒక కాడితో నిలబడి ఉండగా హనన్యా పైకి వచ్చి అన్నాడు, యెహోవా ఏలాగో సెలవిచ్చుచున్నాడు, 2 ప్రభు యొక్క పాత్రలన్నీ ఇప్పుడు మూల సిద్ధాంతముగా అది చక్కగా కనబడింది. దేవుడు తన ప్రజలను దీవించబోచున్నాడు. ఆయన 2 ఖచ్చితముగా సమస్తమును వెనుకకు తెస్తాడు. పరిశుద్ధ గ్రంథము చెప్పింది, యిర్మీయా సహితము చెప్పాడు. ఆమేన్, ఆమేన్. హనన్యా ప్రభు నీ మాటలను నెరవేర్చునుగాక. గాని హనన్యా, మనము ఒక విషయం ఆలోచిద్దాము. మన ముందు ప్రవక్తలుండి ఉన్నారు, మరియు ఆ గొప్ప దేశముల యొక్క యుద్ధమును గుర్చి వాటికి వ్యతిరేకముగా ప్రవచించి ఉన్నారు. కానీ గుర్తించుకోండి, అతని యొక్క ప్రవచనము ప్రత్యక్షపరచబడిన తరువాత ప్రవక్త గుర్తించబడతాడు. చూచారా, ఇప్పుడు హనన్యా పైకి వచ్చి సమాజము ముందు, యాజకులందరి ముందు, 10 లేక 5 ప్రజల ముందు యిర్మీయా మెడ మీద ఉన్న కాడిని లాగుకున్నాడు. యిర్మీయా మెడ మీద దేవుడు ఉంచిన కాడిని తీసుకుని ఒక గుర్తుగా దానిని ముక్కలుగా విరిచి అతని పాదముల ముందు పడవేసి ఉద్రేకంతో అన్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 2 వారు తిరిగి వస్తారు. యిర్మీయా కొంచెం అతని వైపు చూశాడు. అది వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నది. కాబట్టి అతను నడిచి వెళ్లిపోయాడు. దేవుడు అన్నాడు, నీవు తిరిగి వెళ్లి అతనితో చెప్పు, నేను అతనితో ఎన్నడూ మాట్లాడలేదు. అతడు కొంచెము ఉద్రేక భరితుడయ్యాడు. అతడు తన సొంత ముద్రను తీసుకున్నాడు. చూచారా, అతడు దానిని నిజముగా చూచే వరకు అతడు కనిపెట్టి ఉండలేదు. మరియు అది చెప్పినది అతడు కాదని, అది దేవుడయ్యున్నాడని అతడు తెలుసుకొనలేదు. అంతా ఉద్రేకముతో అతడు తిరిగి వెళ్లిపోయాడు. అలాగైనచో ఈ రోజున దేశమంతటి గుండా మనము దానిని కనుగొంటాము. మన టేపులలో ఒకటి ఈ మధ్యనే ఒక గృహములో వినిపించబడింది. అక్కడ ఒక చిన్న గుంపు సేవకులు చిన్నగా అప్పుడే ఒప్పించబడి యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుటకు వచ్చిచుండరి. మరియు ఒక మనిషి ఆ గదిలో లేచి భాషలతో మాట్లాడి అన్నాడు, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు పొందిన దానిని పట్టుకుని ఉండండి, సరిగ్గా ముందుకు కొనసాగుచు, ముందుకు వెళ్ళండి, మరియు నేను మిమ్మల్ని దీవిస్తాను. వాళ్ళన్నారు, బాగున్నది, అది ప్రభు చెప్పినట్లయితే అది అంతే అని మేమంటాము. మీరు చూడండి, అది వాక్యముతో పరీక్షించబడలేదు. అది తప్పక మొదట వాక్యమును తీసుకొనవలసి ఉన్నది. అక్కడే నీ ఉన్నావు, అది వాక్యమునకు భిన్నముగాయున్నది. యిర్మీయా మరలా తిరిగి వచ్చాడు. ఆ అభిషేకించబడిన ప్రవక్త దేవుడు అతనితో అన్నాడు, నీ మీద ఉంచిన చెక్కకాడిని హనన్యా విరగొట్టాడని నాకు తెలుసు, కాని నేను ఒక ఇనుపకాడిని తయారు చేయబోచున్నాను. ఆయన అన్నాడు, ఈ దేశములన్నీ నా సేవకుడైన నెబుకద్నెజరును సేవించుటకు అక్కడికి వెళ్లియున్నవి, మరియు అతడు ఒక అన్యుడు. చూడండి, ఇజ్రాయేలు వారి బలి అర్పణలన్నింటినీ పాటించుచున్నారు, కాని వారు పాటించుటలేదు. చూచారా, ఆయన దీవిస్తానని దేవుడు ఒక వాగ్దానం చేశాడు, కాని ఆ దీవెనలన్నీ షరతుల క్రిందే ఉన్నవి. అది పనిచేయుటకు నీవు షరతులకు లోబడాలి. కొన్ని క్షణముల క్రితము ఒక చిన్న చక్కని బాలికతో కూర్చునియున్నాను. మొదటగా అక్కడ ఏదైనా తప్పుయున్నదా అని ఆ కుటుంబమును చక్కగా దువ్వియున్నాను. దేవుడు స్వస్థపరుస్తాడు, కాని అది షరతుల క్రిందయున్నది. చూడండి, నేను కనుగొన్న ఒకే విషయం ఏమనగా, మందులు తీసుకునుట తప్పు అని ఆ తల్లి భయపడుతున్నది. నేనన్నాను, నీవు అలాగున ఆలోచన చేయవద్దు సహోదరి, దానిని నీ మనసులో నుండి తీసివేయము. తిన్నగా ఆ బిడ్డతో ముందుకు వెళ్ళుము, మందులు ఇమ్ము, దేవుడు దానిని తెలియపరుస్తాడు. చూడండి, ఇప్పుడు విషయం ఏమనగా కనుగొని తెలుసుకోండి, మరియు అప్పుడు అది యెహోవా ఏలాగో సెలవిచ్చుచున్నాడు అయితే పర్వాలేదు. మనము ఇక్కడ కనుగొనేదేమంటే, ఈ ప్రజలు వారు ఏదో ఉత్పత్తి చేయుటకు ప్రయత్నించుచున్నారు. హాగరు మరియు షారా అబ్రహామునకు సహాయం చేసి ఆయన వాగ్దానం సత్యముగా నెరవేరుటకు దేవునికి సహాయం చేస్తున్నారు. నీవు దానిని చేయలేవు, దానిని చేయుటకు ఏమాత్రమూ దారి లేదు. అది సమస్తమునకు వ్యతిరేకముగా ఉన్నది. ఎలాగైనా దేవుని యొక్క వాక్యము నెరవేరబోచున్నది. నీవు తప్పక దేవుని యొక్క వాక్యం పైన నిలబడాలి. చెప్పు, ఇది ఈ దారి అయ్యున్నది, మరియు వాక్యమును పాటించుము. ఇప్పుడు గమనించండి, దేనినైనా ఉత్పత్తి చేయుటకు ప్రయత్నించుట ఆయన వాక్యం యొక్క స్థానమును తీసుకున్నట్టే. బహుశా అబ్రహాము యొక్క స్నేహితులు కూడా అతనికి 100 ఏళ్లు వచ్చినప్పుడు మనం ఎన్నడైనా గమనించినట్లయితే అతని దగ్గరకు వచ్చి అన్నారు, మంచిది, జనములకు తండ్రి, ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు? వారన్నారు, జనములకు అనేకులకు తండ్రి, ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు? అపహాసకులు. ఇప్పుడు ఆ కాలమును మీరు చూసి ఉండలేదా? కొన్నిసార్లు మనము ఒక దాని కొరకు ప్రార్థించినప్పుడు అది సంభవించుట మీరు దానిని చూసి ఉండలేదా? ఇక్కడ ఒక వృద్ధుడు కూర్చున్నాడు. వారన్నారు, అతడు గుడ్డివాడు, అతడు చెవిటివాడు, అతడు మూగవాడు, అతడు రోగిగా ఉన్నాడు. ఆయన దానిని చేశాడు, మీరు అక్కడికి వెళ్లి అతన్ని బాగు చేయండి. దైవిక స్వస్థత చేయువారలారా, మేము దానిని నమ్ముతాము. ఆ దయ్య మీద దానిని చెప్పిందని వారు గ్రహించారా? సిలువ మీద నుండి దిగిరమ్ము, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యు, అప్పుడు నేను దానిని నమ్ముతాను. చూచారా, ఆ దెయ్యమే మన ప్రభు యొక్క కన్నులకు గుడ్డ కట్టి ఒక కర్రతో ఆయన తల మీద కొట్టి అన్నది. ఇప్పుడు నీవు ఒక ప్రవక్తవైతే నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పు, మేము నిన్ను నమ్ముతాము. బాగుంది, ఆయనను ఎవరు కొట్టారో ఆయనకు తెలుసు. ఆ రాళ్లను ఆయన రొట్టెలుగా మార్చి ఉండేవాడే, లేక ఆయన సిలువ మీద నుండి దిగి వచ్చి ఉండేవాడే. కాని ఆయన దానిని చేసి ఉంటే మనం ఈ రోజున ఏమయ్యేవారము? చూచారా, వారికి దేవుని యొక్క ప్రణాళిక తెలియదు. దేవుడు ఏమని వాగ్దానం చేసి ఉన్నాడో నీవు తప్పక దానిని కనుగొనాలి. ఇప్పుడు నేను తప్పక త్వరపడాలి. ఇప్పుడు వారు ఇలా అన్నారు, జనములకు తండ్రి, 25 సంవత్సరముల క్రితం నీవు షారా ద్వారా ఒక బిడ్డను పొందబోచున్నావని మరియు దాని నుండి జనములు వస్తారని మేము విన్నాము. ఈ సమయంలో నీవు ఎంతమంది పిల్లలను కలిగి ఉన్నావు? ఓ జనములకు తండ్రి, హా, చూడండి, అదే పాత క్లిష్టమైన ఆత్మ విమర్శిస్తుంది. అబ్రహాము ఏమి చేశాడు? అతడు వాగ్దానం పట్ల అవిశ్వాసంతో సందేహించలేదు అని చెప్పబడింది. ఎందుచేత ఇక్కడ నీవు పలానా పలానా వారి కొరకు ప్రార్థించావు మరియు వారు స్వస్థపడలేదు? అది లెక్క కాదు. ఈ రాత్రి నేను 10,000 మంది కొరకు ప్రార్థన చేసినట్లయితే మరియు ఆ 10,000 మంది రేపు ఉదయం చనిపోయినట్లయితే, మరలా రేపు రాత్రికి నేను ఇంకనూ నూనె రాసి రోగుల కొరకు ప్రార్థిస్తాను. దేవుడు ఆ రీతిగా చెప్పాడు, అది రవ్వంత దానిని ఆపదు. దేవుడు దానిని వాగ్దానం చేశాడు, నేను దానిని నమ్ముతాను. నిశ్చయముగా వాళ్ళు ఏమి చెబుతారో ఇంకనూ అది ఏ భేదమును చేయదు, కాని వాళ్ళు అపహసిస్తారు. అది వాక్యము నిమిత్తం నిందయ్య ఉన్నది. అబ్రహాము దేవుని యొక్క వాక్యము మీద నిలబడ్డాడు, చివరకు అది నెరవేర్చబడింది. ఓ మాయ్, గొడ్రాలిని అపహాస్యం చేయబడుటను గమనించండి, అపహాసించబడింది. మొదటగా గొడ్రాలు అనే నింద, ఆ సంవత్సరములన్నింటి గుండా గొడ్రాలు అనే నిందకు ఆమె నిలబడింది. ఆమెకు దరిదాపుగా 100 సంవత్సరములు. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా ఆమె రాణిగా కూడా ఉంటుందని చెప్పబడింది. ఈ బిడ్డ యొక్క తల్లి, ఆమె మరియు అబ్రహాము ఫలించిన వారుగా ఉన్నారు. వారిద్దరి శరీరములు మృతమైనవి, కాని ఇంకను ఒక్క రవ్వంత కూడా దేవుని వాక్యమును ఎన్నడూ సందేహించలేదు. మొదట వారు దాని కొరకు నిలబడవలసి ఉన్నది. అప్పుడు హల్లెలూయా, ఆ చీకటి ఘడియలో దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొనిను. ఇస్సాకు జన్మించెను, మరియు అతని సంతానము సముద్ర తీరమందలు ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రముల వలెను ఉంటుంది. చూడండి, దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యమునకు జవాబిస్తాడు. అవును, మొదట గొడ్రాలు, తరువాత ఇస్సాకు. అలాగనే జకర్యా మరియు ఎలిసబెతులు, ఆ వృద్ధుడు మరియు వృద్ధ స్త్రీ ఇంకనూ పట్టుకుని ఉన్నారు. జకర్యా అక్కడికి వచ్చినప్పుడు అతడు పలక మీద రాసి చెప్పాడు, ఒక దూత నన్ను కలుసుకొన్నది, ఇక్కడయున్న నా వృద్ధురాలైన భార్య ఎలిసబెతు ద్వారా నేను ఒక బిడ్డను కంటానని చెప్పాడు. నేను ఇక ఎంత మాత్రమూ మాట్లాడలేకపోయాను. నేను మూగవాడనయ్యాను. ఆ బిడ్డ పుట్టే వరకు నేను మూగవాడుగానే ఉంటాను. కాని అక్కడ ఒక బిడ్డ రాబోవుచున్నాడు, మరియు అతడు సర్వోన్నతిని ప్రవక్తగా ఉండబోవుచున్నాడు. అతడు ఉదయ నక్షత్రాన్ని పరిచయం చేస్తాడు. అతడు మెస్సీయకు ముందు ఆయన రాకడను సూచిస్తాడు. అది ఎన్నడైనా ఎలా ఉంటుంది? కొందరు అన్నారు, దీనుడైన వృద్ధుడు, ఓ అతనికి కొంచెం మతిపోయిందని నేను అనుకుంటాను. నీకు తెలుసా, అక్కడ ఏదో చిన్నది ఉన్నది. అయితే అక్కడ ఉన్న 80 సంవత్సరముల వయసులో ఉన్న వృద్ధ ఎలిజబెత్ వైపు చూడండి, మరియు జకర్య వైపు చూడండి. ఎంతో వృద్ధుడు వణుకుచున్నాడు, మరియు అలాగైతే అలాంటి విషయమును అతడు చెప్పబోచున్నాడు. బాగుంది, దేన వృద్ధుడు, కాని అతడు ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉన్నాడు. ఎలాంటి ఒక నింద, చివరకు ఆమె ఎన్నో దినములు దాగియుండెను, కాని ఆయన వాక్యముతో నిలబడి ఉండెను. ఓ మాయ్, పేరు ప్రతిష్టలను నిరాకరించుట, పేరుగాంచిన ఉద్దేశమును నిరాకరించుట, ఆ దినం యొక్క మెరుగును, వారి దినం యొక్క శైలిని, వాటన్నిటినీ నిరాకరించుట. వారు దానిని నిరాకరించారు. అవిశ్వాసుల గుంపుతో నడుచుటకు వారు నిరాకరించారు. వారు లోక సంబంధమైన కార్యములను నిరాకరించారు. వాక్యముతో నిలుచుండుటకు వారు దానిని చేయవలసి ఉండరి. అది ఈ రోజున ఆలోగనే ఉన్నది. నీవు మరియు దేవుడు తప్ప నీవు సమస్తము నుండి నిన్ను నీవు వేరు చేసుకునుము. అది సంఘము చేసేది ఏదో కాదు, అది నీవు దేవునితో చేయునదయ్యున్నది. చూడు, అది ఒక వ్యక్తిగతముగా నీవయ్యున్నావు. అవును, కాని దేవుడు అతనికి ఏమి ఇచ్చాడో చూడండి. యేసే స్వయముగా వచ్చినప్పుడు జకర్యా చనిపోయాడు, ఎలిజబెత్ కూడా చనిపోయింది. కాని వారి కుమారుడు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడుతో అరణ్యం నుండి వచ్చాడు. యేసు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఆమెన్. ఏమిటి? ఆమె గొడ్రాలు యొక్క నిందను భరించింది. ఆమె వాక్యంపై నిలబడి ఆలాటి కుమారుని కన్నది. వృద్ధురాలైన షారా వలె, వృద్ధుడైన అబ్రహాము వలె, ఆ వృద్ధ దంపతులు దానిని పట్టుకుని ఉన్నారు. చూడండి, ఎన్నడైనా ఆలాగును జన్మించిన అధికమైన వారు సముద్రము యొక్క ఇసుక రేణువుల వలె ఉన్నారు. ప్రపంచంలో యూదులున్నంత ఎక్కువ మంది ఏ తెగలోనూ లేరు. సముద్రము యొక్క ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రముల వలెను ఉన్నారు. ఏమి సంభవించినది? అది అల్పసంఖ్యాకులలో జరిగినది. ఒకే బిడ్డ. ఇప్పుడు నేను ఎటు వెళ్ళుచున్నానో చూడండి, ఒకే బిడ్డ. అది అంతవరకే తీసుకుంటుంది. దేశములను కదిలించుటకు మరియు మెస్సియా వైపు గురిచూపుటకు అది ఒక బిడ్డను తీసుకున్నది. విధేయత గల ఒకరు, అది నిజము. దేవునికి సరిగ్గా ఒక్క మనిషి కావాలి. ఆయనకు అవసరమైనది అంతవరకే. ఎక్కడో ఆయన ఒక స్వరమును కలిగి ఉంటాడు. ఆయన కోరేది అంత మొట్టకే. ఒక్క మనిషిని తన నియంత్రణలోనికి తీసుకున్నటియే. ఓ, ఒక్క మనిషిని పొందుటకు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో. ఒకసారి నోవహోను కలిగి ఉన్నాడు, ఒకసారి ఆయన మోషేను కలిగి ఉన్నాడు, ఆయన యిర్మీయాను కలిగి ఉన్నాడు, ఆయన ఏలియాను కలిగి ఉన్నాడు, ఆయన ఎలీషాను కలిగి ఉన్నాడు, ఆయన యోహానును కలిగి ఉన్నాడు, ఆయన ఒక సంసోనును కలిగి ఉన్నాడు. ఆయన ఒక మనిషిని ఆయన నియంత్రణలో కలిగి ఉన్నంత వరకు అది ఆయన స్వరమయ్యున్నది. ఆయన దాని గుండా మాట్లాడగలడు. ఆయన లోకమును దోషిగా తీర్పు తీర్చగలడు. ఓ అయ్యో, ఆయన ఒక మనిషిని ఆయన నియంత్రణలో కలిగి ఉండటకు ఆయన ఎలా ఎక్కుచు ఆకలి గొనుచున్నాడు, ఆ ప్రకారమే నేను అతని ద్వారా మాట్లాడగలను. నా స్వరమును తెలియబడనిస్తాను. అతను ఒక నిందగా నిలబడతాడు, కాని నేను నా స్వరమును తెలియజేస్తాను. చూడండి, ఓ అవును, మొదట ఫలించని స్థితి, గొడ్రాలు అను నిందకు నిలబడాల్సి ఉన్నది. చారా దాని కొరకు నిలబడాల్సి ఉండెను. అలాగనే జకర్యా, ఎలిజబెతులు నిలబడిరి. ఈ రోజున చూడండి, ఇప్పుడు నేను ఒక దానిని చెప్పబోవుచున్నాను.
At the children of the harlot. She's taken nations.
ఈ రోజున దేశ యొక్క పిల్లలను చూడండి. సంఘశాఖ యొక్క రాజకీయ పాలన క్రింద ఆ వేశ్య మరియు ఆమె కుమార్తెలు దేశములను పట్టుకున్నవి. ఎలాంటి శాఖ సంబంధమైన తరము లేచి ఉన్నదో చూడండి. నీతిమంతులు ఎంత తక్కువగా ఉన్నారో నీవు కలతపడవద్దు. వాక్యముతో నిలబడియుండుము. అది బాగుంటుంది. నీవు వెక్కరించబడి పరిశుద్ధ రోలరుగా పిలువబడతావు. అన్ని రకములుగా ఏ రకమైన చెడ్డ పేరుతోనైనా నీవు పిలువబడతావు. అయితే అక్కడే తిన్నగా నిలబడుము. అది వాక్యమయ్యున్నది. వాళ్ళు నిన్ను గూర్చి చెప్పేది వాక్యమును బట్టి నిందయ్యున్నది. ఒక యవనస్తుడు ఈ ఉదయమున అతడు ఇక్కడ బహుశా ఉండవచ్చు. అతడు నా స్నేహితుడు జిమ్ పూల్, యవనస్తుడైన జిమ్. అతని యొక్క ప్రజలు మొదటి దినమున అతడు అడగబడ్డాడు, బాగుంది, అతడు ఇక్కడ బాప్తిస్మము పొందాడు. ఎవరు అతనితో ఇలా అన్నారు, నీవు బాప్తిస్మమును పొందబోచున్నట్లయితే నీవు ఒక పెద్ద సంఘమునికి ఎందుకు వెళ్లకూడదు? చూడండి, కాని అతడు వెలుగును చూస్తాడు, అది అంతే. చూడండి, నీతిమంతుల యొక్క పిల్లల కంటే అనీతిమంతుల పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అవును, మంచిది. నీతిమంతులు ఎలా ఉన్నారు? నావహో దినములలో ఎలా ఒక చిన్న గుప్పెడి మంది ఉన్నారో చూడండి. సుధుమ దినముల వైపు చూడండి, నీతిమంతులు ఎంత కొద్దిగా ఉన్నారో. వేశ్య ఎంతమంది పిల్లలను కలిగి ఉన్నది? ఏ పాత మార్గములోనైనా ఆమె పిల్లలను కనగలదు. కాని వారందరూ దుర్బీజులైన పిల్లలు. వేశ్య వేశ్యనే కంటుంది, కుక్క కుక్కనే కంటుంది. క్రీస్తు అభిషేకించబడిన వారిని కంటాడు. బైబిలు నీతిమంతులను కంటుంది. ఆ చిన్న గుంపు అనే తలంపునకు మనం నిలబడాలి. అది ఎలాంటి దయగల విషయమయ్యున్నది. ఆ గొప్ప ఎఫ్సీ సంఘమును చూడండి, దానిలో అక్కడ 12 మంది మాత్రమే ఉన్నారు. అవును, ఈ రోజున మనమును ఏలాంటి గుంపును కలిగి ఉన్నామో వారి వైపు చూడండి. అవును, నావహో దినములలో అక్కడ 8 ఆత్మలే ఉన్నవి. లోతు దినములలో 5 మంది మాత్రమే ఉన్నారు, కాదు, 4. లోతు, అతని భార్య, అతని 2 కుమార్తెలు, మరియు ఆమె బయటికి వచ్చి వెనుకకు చూసిన ద్వారా ఆమె ఒక ఉప్పు స్తంభముగా మారిపోయింది. నిజానికి ఆ దినమున 3 బయటికి వచ్చారు. యేసు అన్నాడు, ఆ దినములలో జరిగినట్లు జరుగుతుంది. మనము గమనించి జాగ్రత్తగా ఉండుట మన బాధ్యత అయ్యున్నది. నీతిమంతులు ఎంత కొద్దిగా ఉన్నారు. ఎప్పటి వలనే అపహాసకులు తప్పక నిందించాలి. మొదట గొడ్రాలు అని నిందకు నిలబడము. మాయ్, నేను త్వరపడాలి, ఆ పిల్లలకు సహాయం చేయుటికి వెళ్లాలి, కొంచెం నాతో భరించండి. చూడండి, మనుషులు ఎల్లప్పుడూ ఇప్పుడైనా ఒకే రీతిగా ఉన్నారు. నేను మరలా ఒక విషయాన్ని చెప్పబోచున్నాను. అది టేపు చేయబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది టేపు మీద ఉన్నట్లయితే టేపు వినే మీరు నా మాటలు వినండి. దానిని తప్పిపోవద్దు, కానీ దానిని చదవండి. మనిషి ఇదివరకు ఉండి ఉన్నట్లుగానే ఉన్నాడు. దేవుడు ఇదివరకు చేసిన దానిని బట్టి అతడు దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన భవిష్యత్తులో ఏమి చేయబోచున్నాడో దానిని చూస్తున్నాడు, మరియు ఆయన ప్రస్తుతం ఏమి చేయుచున్నాడో దానిని మర్చిపోవచున్నాడు. ఆయన చేసిన దానిని బట్టి అతడు దేవుని స్తుతిస్తాడు. ఆయన భవిష్యత్తులో ఏమి చేయబోచున్నాడో దాని కొరకు ఎదురు చూస్తాడు. కాని ఇప్పుడు ఆయన చేయుచున్న దానిని మరచిపోతాడు. అక్కడ అతడు సమస్తమును పోగొట్టుకునిచున్నాడు. వారికి అర్థమైనదని నా నిరీక్షణ. చూడండి, ప్రస్తుతము ఆయన ఏమి చేస్తున్నాడో మరిచిపోవచున్నాడు. ఆయన ఏమి చేస్తున్నాడో అతనికి తెలుసు. ఆయన ఏమి చేయబోచున్నాడో ఆ వాగ్దానం అతనికి తెలుసు. కాని ఆయన ప్రస్తుతము చేయుచున్నదానిని చూచుటలో తప్పిపోతాడు. ఓ పెంతెకొస్తవారైన మీరు దానికి మాదిరి అయి ఉండలేదా? ఏదో సంభవింపబోచున్నదని మీరు ముందుకు చూస్తున్నారు. ఎల్లప్పుడూ జరుగుచున్నట్లుగా తిన్నగా అది మీ క్రిందనే జరిగింది, కాని మీకు అది తెలియదు. పోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగ చేర్చుకునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని ఉంటిని గాని మీరు వల్లకపోతరి. ఆయన యొక్క వాక్యము కంటే మరియు ఆయన యొక్క ఆత్మ కంటే మీ ఆచారములను గూర్చి మీ సంఘ శాఖలను గూర్చి ఎక్కువగా తలంచారు. అవును, మరీకు ఏలాటి నింద. మనము ముగించుచుండగా ఆయన వాక్యమును బట్టి మరియా మరియు యేసేపులకు ఏలాటి నింద. ఇది క్రిస్మస్ సమయమయ్యున్నది. మరికొంచెం సేపు నేను మిమ్మలను నిలిపి ఉంచాలని అనుకుంటున్నాను, కాని దానిని గూర్చి మీరు ఎక్కువగా కాపర్ల ద్వారా వింటారు. దేవుని వాగ్దాన వాక్యమును పట్టుకుని ఉండుట మరియా యోసేపులకు ఏలాటి నిందగా ఉంటుంది. గుర్తించుకోండి, ఇప్పుడు ఆ చిన్న మరియా యోసేపుతో వెళ్ళుచున్నప్పుడు ఆ అపహాసకులు తమ కనుబొమ్మలను పైకి లేపారు. నీవు ఒక వేశ్యను వివాహము చేసుకునిచున్నావు. చూడండి, మరియు గుర్తుంచుకోండి సోదరుడా, ఆ రోజులలో వ్యభిచారము మరణమయ్యున్నది. ఇప్పుడు ఆమె చంపబడకుండా నీవు ఆమెను కాపాడుచున్నావు. ఆమె నీ ద్వారా తల్లిగా ఉండవలసి ఉన్నది. కాని గుర్తించుకో, అన్ని వేళలా దేవుడు వారితో పనిచేయుచున్నాడు, మరియు అది వాక్య ప్రకారమయ్యున్నది, మరియు వారికది తెలియదు. చూడండి, కన్యక ఒక కుమారుని కంటుంది. అది యోసేపునకు తెలుసు, మరియకు అది తెలుసు. కారణమేమనగా వాక్యము వ్రాయబడిన తరువాత అక్కడ దేవుని దూత వారితో మాట్లాడుచున్నది. సంభవింపబో కార్యమును సత్యమని రుజువు చేయుచు ప్రత్యక్షపరచుచున్నది. ఇప్పుడు కలకనవద్దు, ఆలోచించు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చాడు. ఆయన సంఘము మొత్తముతో ఎన్నడూ మాట్లాడలేదు, కాని ఆయన వారితో మాట్లాడాడు. యోసేపు చూశాడు. దూత అతనిని దర్శించక ముందు అతడన్నాడు, సరే ఇప్పుడు నేను ఆమెను ప్రేమిస్తాను, గాని నేను నీతిమంతుడినే, ఆలాంటి స్త్రీని నేను ఎలా పెండ్లి చేసుకోగలను? ప్రభు యొక్క దూత కలలో అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను తీసుకున్నట్టుకు భయపడవద్దు. ఏలయనగా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఓ అయ్యో, ఏలాంటి ఆదరణ చూడండి. మరియా బావికి వెళ్లి దారిలో ఉన్నది 17 లేక 18 సంవత్సరాల ఒక చిన్న కన్యక. మరియు ఆమెను వివాహము చేసుకునే మనిషికి ఇది వరకు వివాహమైనది. మరియు 4 పిల్లలు, ఒక ముసలివాడు. ఆమె అతనిని ప్రేమించింది. ఎందుకో ఆమెకు తెలియదు. అతను ఆమెను ప్రేమించాడు. ఎందుకో అతనికి తెలియదు. వారు అక్కడ ఉండిరి. నీళ్లు తెచ్చుటకు ఆమె బావి నద్దకు వెళ్ళుచున్నది. ఆమె చదివియున్న లేఖనములను గూర్చి ఆమె తలపోయిచున్నది, సందేహము లేదు. అప్పుడు ఒక వెలుగు ఆమె ముందు ప్రకాశించింది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు అక్కడ దూత నిలబడ్డాడు. ఆ చిన్న మరియా ఏలాంటి అనుభూతి చెందిందోనని నేను ఆశ్చర్యపడతాను. నీవు ఎన్నడైనా దానిని గూర్చి ఆలోచించావా? నేను నిన్న ఎంతగా భయపడ్డానో ఆమెయు అంతగా భయపడి ఉంటుందని నేను ఆశ్చర్యపడుతున్నాను. మరియా, శుభము. శుభము అనగా భావము, ఆగుము. నేను నీకు ఏమి చెప్పబోచున్నానో జాగ్రత్తగా వినుము. స్త్రీలలో నీవు ధన్యురాలువు, కారణము నీవు దేవుని దయను పొందావు. నీవు ఒక బిడ్డను కనబోవచున్నావు, పురుషుని వలన కాదు, గాని నీవు ఒక బిడ్డను కలిగి ఉండబోవచున్నావు. మరియు నీ తోడుకోడలైన వృద్ధురాలు ఎలీసిబెత్ కూడా గర్భము ధరించినది, ఒక బిడ్డను కనబోవచున్నది. మరియు ఈ సూచనలు సంభవిస్తాయి. ఆమె అన్నది, నేను పురుషుని ఎరుగని దానను. ఇది ఎలా సాధ్యము? అతడన్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, మరియు నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధమైనది, దేవుని కుమారుడని పిలువబడతాడు. అపహాసకులు ఏమి చెబుతారో చెప్పనివ్వండి. ఆమెకు అది తెలుసు. అది ఆలాగనియుంటుందని ఆమెకు తెలుసు. ఏలయనగా దేవుడు ఆ రీతిగా చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రతిష్ఠ దినమున లేక ఆ బిడ్డ సున్నతి దినమున ఆ బిడ్డను చేతులలో పట్టుకుని ఆమె పైకి నడుస్తుండగా ఆమె తప్పక ఏలాంటి అనుభూతి చెందిందో ఆ విధముగా మిగిలిన ఆ స్త్రీలందరూ వారి బిడ్డలను ప్రతిష్ఠించుటకు మరియు సున్నతి చేయుటకు అందరూ గుర్రెపిల్లను లాగుచుండగా ఆ స్త్రీలందరూ ఆమెకు కొంచెం దూరముగా నిలబడ్డారు. కాని ఆమె తన సొంత శుద్ధీకరణ కొరకు 2 పావురపు పిల్లలను కలిగి ఉండెను. ఆ చిన్న బిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండెను. అవి ఎద్దు మెడకు కట్టే కాడికి కట్టే మెత్తని గుడ్డలయ్యున్నవి. అవే తొట్టెలో ఉన్న పొత్తిగుడ్డలు. ఆయనకు వారి యొద్ద ఏమీయూ లేవు. వారు పేదవారు కూడా. మరియు ఇక్కడ ఆమె నిలబడి ఉన్నది, సందేహము లేదు. స్త్రీలందరూ ఆ కన్యకకు కొంచెం దూరంలో నిలబడ్డారు. వారన్నారు, మీరు చూడండి, ఒక అక్రమముగా పుట్టిన బిడ్డను ఆమె కలిగి ఉన్నది. చూడండి, దేవుడు కార్యములను ఎంతో మూలముగా కనబడినట్లు చేస్తాడు. ఓ మాయ్, ఆయన తిన్నగా సాతాను కన్నుల మీద నుండి వెంట్రుకలను లాగుతాడు. ఎంత మురికిగా ఉన్నది, వ్యభిచారం. ఆమె అదే అయి ఉన్నది. ఆమె ఒక వ్యభిచారిని అన్నారు. అది ఆ చిన్న మరియలో తన గుండె కొట్టుకునుట ఆపలేదు. వారు ఆయనకు దూరముగా ఉన్నారు. వాళ్ళు ఇంకనూ అదే పని చేయుచున్నారు. ఇప్పుడు ఆయనను పరిశుద్ధ రోలరు లేక పిచ్చివాడు అని లేక ఇంకేదో అని పిలుస్తున్నారు. ఆ బిడ్డ ఎవరి బిడ్డ అయి ఉన్నాడో మరియకు తెలుసు. ఆమె ఆలోగననే ముందుకు వెళ్ళింది. కాని ఓ సుమియోను, ఆ గదిలో కూర్చుని ఉండగా అతనికి వాగ్దానం చేయబడినది వారు తప్పక గమనించి ఉండలేదా? అతడు చుట్టూ వెళ్లి ప్రవచిస్తున్నాడు. అతడన్నాడు, ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు. మరియు ఆయన అన్నాడు, నేను మరణమును చూడను అని. అతనికి అప్పుడు 80 సంవత్సరములు. ఆయన రక్షణను చూడకముందు నేను చనిపోను అని. ఓ సుమియోను, నీవు వృద్ధుడువు, కుమారుడా. ఆ వృద్ధునికి కొంచెం మతి భ్రమించినట్లుగా ఉన్నది. అతనిని ఒంటరిగా విడవండి. అతడు హాని చేయనివాడు. అతడు ఎవరిని గాయపరచడు. కాని సుమియోను ప్రభు యొక్క మాటను కలిగి ఉండెను. అతడన్నాడు, దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చింది. నేను నిలబడి ఆయన వైపు చూశాను. ఆయన నాతో అన్నాడు, సుమియోను, నీవు ఒక నీతిమంతుడివై ఉన్నావు. దాని నుండి నేను ఒక సాక్ష్యము తయారు చేయబోచున్నాను. హా హా, అది అంతే. ప్రభువా, నీవు దానిని ఎందుకొరకు చేయబోచున్నావు? అది నా పని. నా ఉద్దేశం ఏమనగా, ఆ దినమున నిశ్చయముగా ఆయన వారి మీద నిప్పులు వేస్తాడు. మీరు ఒక సాక్ష్యమును కలిగి ఉన్నారు. మీరు ఎందుకు దానిని వినలేదు? అక్కడ ఒక వృద్ధురాలైన అన్నా అనే స్త్రీ ఉన్నది. ఆలయంలో కూర్చుని ప్రార్థించుచున్నది. సుమయోను సత్యమయ్యున్నాడని ప్రభువు ఆమెకు బయలుపరిచాడు. ఆమెన్. ఆమె చీకటి నుండి వెలుగును చూడలేదు. కాని ఆమె ఈ దినమున కన్నులు ఉండి చూసేవారి కంటే ఆమె ఎక్కువ దూరము చూడగలదు. ఆమె ఆత్మలో చూసింది. మెస్సియా రాకడ సమీపమైనదని ఆత్మ ఆమె హృదయంలో కదులుచుండెను. అక్కడ ఎలాంటి చిన్న సంఘమున్నదో చూడండి. జకర్యా, ఎలిజబెతు, మరియా, యూసేపు, అన్నా, సుమియోను, మిలియన్ల మందిలో ఆరుగురు. నవహోదినములలో వలె వారిలో ఆరుగురు. దేవుడు వారిలో ప్రతి ఒక్కరితో విచారించాడు. వారందరూ సఖ్యతతో ఉన్నారు. వారందరూ కలిసి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ వృద్ధుడైన సుమియోను ఉన్నాడు. ఇక్కడ చిన్న బిడ్డ లోనికి వచ్చాడు. దానిని గూర్చి అతడు ఏమీ వినియుండలేదు. ఇక్కడ బిడ్డయున్నాడు. సుమియోను తన గదిలో కూర్చుని ఉన్నాడు. మరియు ఆత్మ అతని మీదకి వచ్చి అన్నాడు, సుమియోను బయటికి కదులు అని. ఇక్కడ అతడు నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎటు వెళుతున్నాడో అతనికి తెలియదు. అబ్రహాము వలె అతడు ఒక దాని కొరకు వెతుకుచున్నాడు. అతడు ఎక్కడయున్నాడో అతనికి తెలియదు. కాని అతడు వెళుతూనేయున్నాడు. కొంచెం తరువాత అతడు ఆగాడు. మరియు పరిశుద్ధాత్ముడు తప్పక అతనితో చెప్పియుంటాడు. అక్కడ ఆయన ఉన్నాడు. అతడు అక్కడికి వెళ్లి మరియా చేతుల్లో నుండి ఆ బిడ్డను తీసుకున్నాడు. పైకి చూసి అన్నాడు, ప్రభువా, నీ సేవకుణ్ణి సమాధానముతో ఈ జీవితము నుండి వెళ్లిపోనిమ్ము. నా కన్నులు నీ రక్షణను చూసియున్నవి. ఎవరైతే దానిని గూర్చి ఎగతాళి చేయుచున్నారో, స్త్రీలు ఎవరినైతే విసర్జించియున్నారో, దానిని అది నీ రక్షణ ప్రభువా అని సుమియోను అన్నాడు. దరిదాపుగా ఆ సమయానికి చుట్టూ దారిగుండా తిరుగుచు, శ్రోతల గుండా తడబడుచు వృద్ధురాలైన గ్రుడ్డి అన్న అక్కడికి వచ్చింది. ఆమె ఆయన యొద్దకు వచ్చి ఆమె కూడా ప్రవచించింది. ఏలయనగా ఆమె ఆయన కొరకు ఎదురుచూచుచుండెను. మరియు ఆమె కూడా ప్రవచించెను, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును, మరియు అనేక హృదయాలోచనలు బయలుపరచబడును. చూడండి, అది ఏమయ్యున్నది? ఇప్పుడు నేను ఊహిస్తాను. అక్కడ కొందరు స్త్రీలు అన్నారు, ఇప్పుడు అది చూడండి. వాళ్ళు ఏ తరగతి వాళ్ళో మీరు చూడండి, అక్కడే నీ ఉన్నావు. చూడు, అది అంతే. అది ఎక్కడయుందో చూడండి. ఆ ముసలివాడు, తలలో పగుళ్లు ఏర్పడిన వాడు, అక్కడే నీ ఉన్నావు. ఆ అక్రమముగా పుట్టిన బిడ్డ, ఆ ముసలి అన్నాను చూడండి. మరణమగునంతగా ఆకలితో బాధపడుచున్నది, మరియు ఆలాగుననే ముందుకు వెళ్ళుచున్నది. మనము చేయిచున్నట్లుగా ఏ తమాషా ఆమెకి లేదు. కాని నీవు అక్కడే ఉన్నావు. చూడు, ఈ దేశంలో ఉన్న అన్ని సమాజాలకు ఆమె చెంది ఉండవచ్చు. ఆమె ఒక మంచి చక్కని కుటుంబం నుండి వచ్చింది. చూడండి, ఆమె వీటికి చెందవచ్చు. కాని ఆమె అక్కడ ఉన్నది. చూడండి, ఆ గుంపు ఎలా ఏకమవుతారో. ఓ అవును, ఆమెన్. ఈ రోజును కూడా అదే సంగతి. పరిశుద్ధాత్మ ద్వారా లేపబడిన వారమై క్రీస్తు యేసుతో పరలోకపు స్థలములో కూర్చుండి ఉన్నాము. నిశ్చయముగా అవునండి. ఓ, మనకు కొంచెం సమయమే ఉన్నదా? నేను తప్పక ఒక విషయం చెప్పాలి. ఆ సమయంలో వాక్యము ప్రత్యక్షపరచబడుచుండగా నాకు మరొక గుణశీలము ఇక్కడ ఉన్నది. వారే జ్ఞానులు. నీవు చదవటానికి నాకు సమయముంటే బాగుంటుంది. ఫ్రెడ్, అది నీ జేబులో ఉన్నదా? నీలో అనేక మంది ఆ పత్రికలో చూసి ఉంటారని నేను అనుకుంటాను. పరిశుద్ధాత్ముడు ఆ నది యొద్ద 33 సంవత్సరముల క్రితము దానిని మాట్లాడిన దానిని వారు సరిగ్గా పైకి తవ్వారు. December 9 ఆ వ్యామగామిని గుర్చి, ఆ జూపిటర్, ఆ నక్షత్రములు, వాటి యొక్క రాశిలో దానిని రుజువు చేయుచున్నవి. వారు ఒక పాత వ్యామగామి యొక్క క్యాలెండర్ను, దాని గురుతులను కలిగి ఉన్నారు. వారు దానిని పైకి తవ్వారు. అది ఖచ్చితముగా ఆ సమయంలోనే ఆ నక్షత్ర రాశి బబులోను వైపు కిందికి వచ్చియున్నది. గుర్తించుకోండి, అవి వాటి కక్షలు దాటి కోట్ల వెలుగు సంవత్సరములకు దూరముగా క్రిందికి వేలాడుచున్నది. మరియు బబులోనికి వెళ్లిన ఆ యోధా జ్ఞానులు ఆ నక్షత్రములు ఏకరాశిగా వచ్చుటను చూశారు. వాటిలో 3 ఏకమై ఆ ఉదయ నక్షత్రమును తయారు చేస్తాయి. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ నక్షత్రములు ఏకముగా వచ్చినప్పుడు మెస్సయా భూమి మీద ఉండవలసి ఉన్నదని వారు ఎరుగుయుండరి. ఆ కారణమును బట్టియే వారు బయలుదేరారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడయున్నాడు? ఆయన ఎక్కడయున్నాడు? ఎక్కడో ఉన్నాడు. ఏలయనగా ఆ నక్షత్రములు లోనికి వచ్చినప్పుడు వారి పరలోకపు సైన్యము ఒక పెద్ద పరలోక సైన్యముగా మారింది. అప్పుడు ఆ 3 ఏకముగా కదిలాయి. ఆ సమయంలో మెస్సయా భూమి మీద ఉంటాడు. మరియు అవి వాటి కక్షలోనికి కదిలినప్పుడు మెస్సయా భూమి మీద నుండి ఉన్నాడని వారు తెలుసుకున్నారు. వారు వారి యొక్క పొలములో పండితులై ఉన్నారు. వారు గొప్ప మనుషులు. వారు వారి యొక్క మతశాస్త్రపు పొలములో పండితులై ఉన్నారు. దాని యొక్క మత సంబంధమైన కోణమును వారు చూచిచుండరి. అదిగో ఆ నక్షత్రములు బయటకు కదులుటను వారు చూశారు. జూపిటర్ మరియు సార్గస్ వాటి వరుసలోనికి కదిలియున్నవి. మరియు వారన్నారు, మెస్సయా ఎక్కడో ఉంటాడని మాకు తెలుసు, కాబట్టి ఆయన తప్పక యెరూషలేములో ఉంటాడు. కారణమేమనగా అది మెస్సయా మతమునకు ప్రధాన కార్యాలయం. అది వారి ప్రధాన కార్యాలయమయ్యున్నది. అది సంఘశాఖ ప్రధాన కార్యాలయమయ్యున్నది. అక్కడే మత సంబంధమైన గుంపు కూర్చుంటుంది. వారు ఒంటెల మీద బయలుదేరారు. 2 సంవత్సరములు టైగ్రిస్ నది గుండా, అడవుల గుండా, తడి నేలల గుండా ప్రయాణం చేస్తూ ఆ పట్టణమునకు వెళ్ళుచున్నారు. వారి హృదయముల సంతోషముతో నిండిపోయినవి. ఆ నక్షత్రములు వేలాడుచుండగా వారికి తెలిసియున్నది. మరియు ఈ దినమున వ్యామగాములు సహితము చెబుచున్నారు. నిజానికి ఆ నక్షత్రములు తిరిగి ఆ స్థానంలోనికి వచ్చినట్లయితే వారు ఎక్కడ నిలబడియున్నారో అక్కడ నుండి చూస్తున్నప్పుడు అది ఒకే నక్షత్రముగా చేస్తుంది. కాని దానిని చూడటానికి ఆ స్థలములో నిలబడవలసి ఉన్నది. ఆమీన్, ఆమీన్. నీవు ఎక్కడ నిలబడియున్నావో దానిపై అది ఆధారపడి ఉన్నది. నీవు దేనివైపు చూస్తున్నావో దానిపై అది ఆధారపడి ఉన్నది. అవును. కాబట్టి వారు దానిని చూశారు, దానిని వెంబడించారు. మరియు వారు తిన్నగా వరుసలో ఉన్నారు. వారు దానిని ఎక్కడ కలిగి ఉన్నారో అది లెక్క కాదు. అది తిన్నగా వారితో వరుసలో ఉన్నది. అది వారిని నడిపించింది. చూడండి, ఆ విధానంలోనే నీవు తప్పక అన్ని లేఖనములతో వరుస కట్టవలసి ఉన్నది సమస్తము. అప్పుడు లేఖనములతో ఆ వరుసలో నిలిచియుండుము. కేవలము అదే మార్గము. అది సరిగ్గా నేరుగా ఆయన యొద్దకు నిన్ను నడిపిస్తుంది నిశ్చయముగా. ఇప్పుడు గమనించండి, వారు ఇక్కడికి కేకలు వేస్తూ వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడయున్నాడు? నక్షత్రము తిన్నగా వారిని యెరూషలేములోనికి నడిపించింది. తిన్నగా సంఘశాఖ ప్రధాన కార్యాలయానికి నడిపించింది. కాని వారు దాని నుండి ప్రక్కకు తిరిగినప్పుడు నక్షత్రము వారిని విడిచిపెట్టింది. వారు పట్టణంలోనికి వెళ్లి పైకి క్రిందికి తిరుగుతున్నారు. పట్టణమంతా ఎంతో సంతోషముగా ఉంటుందని వారు అనుకున్నారు. సంతోషంతో వీధులలో పైకి క్రిందికి తిరుగుచూ వెళ్లి కేకలు వేస్తున్నారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము తూర్పున ఉన్నప్పుడు ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధించవచ్చాము. గుర్తించుకోండి, నక్షత్రము. వారు పశ్చిమానికి వెళ్లారు. వారు తూర్పునియుండరి, పశ్చిమము నడిపించుచున్నది. ఇంకా ముందుకు వెళ్ళుచున్నారు. మమ్మల్ని నడిపించుము. చూడండి, వారు పరిపూర్ణముగా బాగుంది. బబులోను మరియు ఇండియా పాలిస్తైనాకు తూర్పులు ఆగ్నేయముగా ఉన్నవి. కాని వారు పశ్చిమానికి వెళ్ళుచున్నారు. పశ్చిమానికి నడుపు. ఆ పాట మీకు తెలుసా? ఇంకనూ ముందుకు సాగిపోవచ్చున్నారు. ఆ పరిపూర్ణమైన వెలుగు నొద్దకు మమ్మల్ని నడిపించుము. చూడండి, ఆ జ్ఞానులు పశ్చిమానికి వస్తున్నారు. తూర్పును విడిచి పశ్చిమానికి వెళ్ళుచున్నారు. మరియు వారు నక్షత్రమును చూశారు. ఇప్పుడు వారు పశ్చిమానయుండి వెనుకకు చూసి వారు దానిని చూడలేదు. చూడండి, వారు అక్కడికి వెళ్లినప్పుడు అది తిన్నగా వారిని అక్కడికి నడిపించింది. తరువాత అది వారిని విడిచిపెట్టింది. వారు అనుకున్నారు అది ఇక్కడ ఉన్నది. నక్షత్రం వారిని విడిచిపెట్టింది, కాబట్టి అది ఇక్కడ ఉన్నది. వారు పట్టణంలో ఉన్నారు. ఓ అయ్యో, ప్రతి ఒక్కరూ సంతోషముగా పాడుచున్నారు. దేవుని యొక్క మహిమ సమస్తమును వెలిగించింది. కాబట్టి మనమే ఇక్కడ ఉన్నాము. మన ఘనకార్యము మనకు తెలుసు. మనము ఆ నక్షత్ర రాశిని గమనించుచుండగా ఎవరు, ఏ పండితుడు ఆ నక్షత్రములను ఏకముగా అక్కడకు లాగలేదు. మనకు తెలుసు, ఆ నక్షత్రములు పరలోక సైన్యములోనికి వచ్చినప్పుడు ఆ సమయంలోనే మెస్సయా భూమి మీద ఉంటాడు. మెస్సయా భూమి మీద ఉన్నాడు. కాబట్టి 200 సంవత్సరములకు ప్రతిసారి వాటి రాశి గుండా తిరిగి దాటతాయి. నీవు చూడు, అప్పుడు భూమి మీదకి ఒక బహుమానము వస్తుంది. గమనించండి, ఆ గుంపు నక్షత్రములు ఏకముగా మారినప్పుడు మెస్సయా భూమి మీద ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడని వారికి తెలుసు. కాబట్టి వారు మత సంబంధమైన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ ఒంటెల మీద వీధులలో పైకి క్రిందికి తిరుగుచూ ఆయన ఎక్కడయున్నాడు, ఆయన ఎక్కడయున్నాడు, వీధులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పున మేము ఆయన నక్షత్రమును చూశాము, ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎక్కడయున్నాడు, ఆయన ఎక్కడయున్నాడు, ఆయన ఎక్కడయున్నాడు, ఎలాంటి నింద? వారు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లారు. అతడు అన్నాడు, మీతో ఉన్న విషయం ఏమిటి? ఎందుకు మూఢభక్తి గుంపు వారలారా? చూడండి, వారి శాస్త్రీయ ఘనకార్యం మీద ఎలాంటి నింద? దేవుని యొక్క శక్తి ద్వారా వారు నక్షత్రాన్ని చూశారు. వారు జ్ఞానులు, తెలివైన వారు. వారు మతశాస్త్రపు పొలములో ఉన్నారు. వారికి తెలుసు ఆ నక్షత్రము అక్కడికి వెళ్లినప్పుడు మెస్సయా ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ ఈ స్థలము దానిని తప్పక ఎరగవలసి ఉన్నది. కాని దానిని గూర్చి వారికి ఏమీ తెలియదు. నేను ఊహించగలను. అక్కడ పిల్లలు వీధిలో నిలబడి అన్నారు, దానివైపు చూడండి. వాళ్ళు ఒక మూఢభక్తి గల గుంపు. వాళ్ళు చెప్పుచున్న మాటను వినండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్న హేరోదు రాజు వారికి తెలియదు. ఫలానా బిషప్ వాళ్లకు తెలియదు. మై, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పున మేము ఆయన యొక్క నక్షత్రాన్ని చూశాము. వారన్నారు, మీరు ఇక్కడకు రండి. ఇక్కడ ఉన్న జ్ఞానులందరూ ఇక్కడికి రండి. మీరందరూ ఎక్కడైనా ఏ నక్షత్రాన్నైనా చూస్తారా? ఓ, అలాంటి దానిని నేను ఎన్నడూ చూసి ఉండలేదు. నక్షత్ర శాస్త్రజ్ఞులు, మీరందరూ ఇక్కడికి రండి. మీరందరూ ఎక్కడైనా ఏ నక్షత్రాన్నైనా చూసారా? లేదు, లేదు. ఒక మర్మమైన ఏ విధమైన సూచననైనా మీరు చూసారా? లేదు. అలాంటి దానిని మేము చూడలేదు. లేదు, ఇంకా దానిని చూడలేదు కూడా. అదే సంగతి, వారు ఏమీ చూడరు, వారు దానిని చూడలేరు. అలాగైతే సేవకులను పిలుద్దాము. మీరందరూ ఏమంటారు? లేదు, మేము ఎన్నడూ ఏ నక్షత్రాన్ని చూడలేదు. బాగుంది. ఆ గోడ మీద ఉన్న కాలమున కాయు అబ్బాయిలు, మీ సంగతి ఏమిటి? మీరు నక్షత్రములను గమనిస్తారు. ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్ర రాశి మీకు తెలుసు. మీరు ఏదైనా చూస్తారా? లేదు, మేము అలాంటి దానిని చూడలేదు. కాని అది అక్కడ ఉన్నది. దేవునికి మహిమ. ఓ, మీరు దానిని చూడలేదా? ఇప్పుడు అది అక్కడ ఉన్నది, కాని వారు దానిని చూడలేరు. వారి చుట్టూ అది వెళ్ళుచున్నది, కాని వారు దానిని చూడలేరు. లేదు, మేము ఏమీ చూడలేదు. ఓ, నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఏమీ కనబడలేదు. నిశ్చయముగా నీకు కనబడదు. సరిగ్గా, ఎంతో గుడ్డివారు. అది నీవు చూచుటకు కాదు. చూడు, నీవు ఆ గుడ్డివాడువైతే ఎందుకు? నిశ్చయముగా నీవు దానిని చూడవు. అది సరిగ్గా దేవుడు బయలుపరిచే వారికే ఉన్నది. వారే దానిని చూస్తారు. అది ఎల్లప్పుడూ ఆ మార్గంలోనే ఉన్నది. నిశ్చయముగా పైన ఆకాశంలో వర్షమున్నదని నోవహు మాత్రమే చూడగలిగాడు, నీకు తెలుసా? కాని మిగిలిన వారందరూ దానిని చూడలేకపోయారు. చూడండి, పైన అక్కడ వారు వర్షమును చూడలేకపోయారు, కాని నోవహు దానిని చూశాడు. శారా ఆ బిడ్డను పట్టుకుని ఉండుట అబ్రహాము చూశాడు. అది నిజము. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలున్నారు? జనములకు తండ్రి అని అన్నవారు కాదు. ఎలా మనము బైబిల్ దిగువ వరకు రాగలమో, జ్ఞానులు ప్రవక్తలు మార్గమంతటి గుండా అదృశ్యమైనవి ఉన్నవనటకు విశ్వాసము రుజువై ఉన్నది. వాక్యము దానిని మాట్లాడి ఉన్నదని వారికి తెలుసు. మరియు అది అక్కడ ఉన్నది, దాని సాక్ష్యం ఇక్కడ ఉన్నది. వారు దానిని చూస్తారు. ఇప్పుడు గమనించండి. ఓ మాయ్, మన జ్ఞానులు ఆ నక్షత్రమును చూడరు. దానికి అక్కడ ఏమీ లేదు. ఎందుచేత? నిజానికి వారు చూస్తూ అలాంటి గుంపు యొద్దకు వెళ్లినప్పుడు నక్షత్రము బయటికి వెళ్లిపోయింది. ఈ రోజు కూడా అదే సంగతి. అదే అనేక మందికి వెలుగును బయటకు తీసివేయును. అది నిజము. అలాంటి గుంపు వారితో జత చేరుట మొదటి స్థానంలో వారు కనీసం నమ్మరు. మరియు సంఘముల సమాఖ్యను మనము ఎలా కలిగి ఉంటాము? సమ్మతించకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు? ప్రపంచ సంఘముల సహవాసం ఎలా ఉన్నది? ప్రపంచ ఐక్య సంఘముల సమాఖ్య, మనము లక్షల కొలదిగా లక్షల మైళ్లు ఒకరితో ఒకరు దూరముగా ఉండగా మనమందరము ఏకముగా ఎలా ఐక్యమవుతాము? చూడండి, మనము దానిని ఎలా చేస్తాము? మనతో ఉన్న సువార్తిక సంఘములు ఇది అది మరియు అది అంటూ ఇంకనూ అందరూ అలాంటి రోతతో ఎలా ఒక్కటగా ఐక్యమవుతారు? శుద్ధమైన పవిత్రమైన కల్తీ లేని వాక్యముతో నిలబడే భార్యను దేవుడు పొందబోచున్నాడు. మంచిది. యేసు వాక్యము కొరకు నింద. తర్వాత ఒక్క నిమిషం మనం ఆగుదాము. వాక్యమును బట్టి యేసు నిందించబడ్డాడు. ఇక్కడ చూడండి, ఆయన దేవుడయ్యుండి, శరీరధారి అయిన దేవుడయ్యుండి ఆయన ఎలా నిందను భరించాడు? ఆయన దేవుడయ్యున్నాడు, తానే స్వయముగా శరీరధారి అయినాడు. మీకు తెలుసా, బైబిల్ ఆ రీతిగా చెప్పింది. మేము ఆయనను తాకియున్నాము, దూతలు ఆయనను చూశారు. దానిని కొంచెం ఆలోచించండి. తిమోతి పత్రికలో అలాంటి విషయం రాశాడని నేను నమ్ముతాను. చూడండి, అదేమనగా నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, దేవదూతలకు కనబడెను. ఆయన జన్మించినప్పుడు అక్కడ దూతలయ్యున్నారు. వారు క్రిందికి తొట్టులోనికి శరీరధారి అయిన దేవుని చూసినప్పుడు దూతలు క్రిందికి చూసి ఎలా ఆనందించి ఉంటారో, ఆమేన్. వారు కేకలు వేయుట ప్రారంభించుటలో ఆశ్చర్యం లేదు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఆయనే రక్షకుడైన క్రీస్తు. యూదయ కొండల మీదుగా వాటి పెద్ద రెక్కలను ఆడించుచు దూతలు ఆనందించినవి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. వారు కాచియున్న దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుటను వారు చూశారు. అది అక్కడే ఉన్నది. ఇప్పుడు సాతాను దానిని నమ్మలేదు. నీకు తెలుసా, వాడన్నాడు నీవు అది అయ్యుంటే. దూత అన్నాడు ఆయన అదే అయ్యున్నాడు. అదే భేదము. నీవు పలానా పలానా అయితే నీవు దానిని చేయుట మమ్మను చూడనివ్వు. కాని దూత అన్నాడు ఆయన అక్కడ ఉన్నాడు. జ్ఞానులు వారి మత శాస్త్రముతో ఆయన అక్కడ ఉన్నాడు అని అన్నారు. ఆమేన్. ఆ కారణము చేతనే భూగర్భ శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరముల క్రితము ప్రవచించబడి నెరవేరుయున్న వీటిని ఈ దినమున త్రవ్వి పైకి తీయుచున్నారు. ఇక్కడ వారు వాటిని పైకి త్రవ్వుచున్నారు. కనీసము వారికి ఎన్నడూ పొంతు పిలాతు భూమి మీద ఉన్నాడని, అక్కడ ఎన్నడైనా చంపబడిన ఏ చరిత్రయూ లేదు. అది నీకు తెలుసా? బడికి వెళ్లే పిల్లలైన మీరు పొంతు పిలాతును గూర్చి చరిత్రలో ఆయన పుట్టు పూర్వతరాలు ఎక్కడ చెప్పబడి ఉన్నావో నాకు చెప్పండి. అవిశ్వాసులు దానిని ఎగతాళి చేసి నవ్వుతారు. అక్కడ ఎన్నడూ పొంతి పిలాతు అను పేరు గల రోమా చక్రవర్తి ఒక గవర్నరు ఎన్నడూ అక్కడ లేడని వారు అంటారు. కానీ 6 వారముల క్రితము వారు ఒక మూలరాయిని త్రవ్వారు. దాని మీద పొంతు పిలాతు గవర్నర్ అని రాయబడి ఉన్నది. ఓ అయ్యో, ఎలాంటి బుద్ధిహీనత! వారన్నారు, చరిత్రలో ఐగుప్తు మీద రామసేసు అని వ్యక్తి ఎన్నడూ లేడు. కాని వారు తవ్వకాలలో ఒక రాయిని పైకి తీశారు, 2వ రామసేసు అని దాని మీద వ్రాయబడి ఉన్నది. గమనించండి, ఆ గోడలు ఎన్నడూ క్రింద పడలేదని వారన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు చుట్టూ త్రవ్వుచూ ఉన్నారు. మొదటి సంగతి నీకు తెలుసా? ఆ ఎరుకోలో కూలిపోయిన గోడలు బూరలు ఊదినప్పుడు అవి క్రిందకు కూలిపోయినవి. వారన్నారు, అది కేవలం ఒక కట్టుకథ. అది అక్కడ ఎవరో పాడిన ఒక పాటయ్యున్నది. అవును, అపహాసకులు దానిని అలా చెప్తారు, అది ఒక కట్టుకథయని అన్నారు. గోడలు పడిపోవట అనేది ఎన్నడూ అక్కడ లేదన్నారు. యెహోషువా బూరలు ఊది గోడల చుట్టూ పరిగెత్తినప్పుడు అవి పడిపోయినవి. కాని అలాంటిది ఏది అక్కడ లేదు అని వారన్నారు. ఒక గొప్ప క్రైస్తవ పురావస్తు శాస్త్రవేత్త అతడు త్రవ్వుచూయున్నాడు. కారణము ఏమనగా, అది అలాగను ఉండవలసి ఉన్నది. అతడు 30 అడుగుల లోతునకు త్రవ్వగా వాక్యము చెప్పినట్లుగా గోడలు ఒకదాని మీద ఒకటి గుట్టలుగా పడియున్నవి. వారన్నారు, అక్కడ దావీది ఎన్నడైనా వాయించిన తీగలతో చేయబడిన సితారన్నది ఎన్నడూ లేదు. కారణమేమనగా, తీగల ద్వారా వాయిద్యము 15వ శతాబ్దం వరకు తెలియదు. అలాంటి వస్తువు అక్కడ ఎన్నడూ లేదన్నారు. కాని క్రైస్తవ పురావస్తు శాస్త్రవేత్తలు ఐగుప్తులో త్రవ్వి పైకి తీశారు. 4000 సంవత్సరాల క్రితము తీగలతో చేయబడిన వాయిద్యమును వారు కనుగొన్నారు. ఆమెన్, ఓ మాయ్! వారన్నారు, ఇబ్రి పిల్లలు గడ్డితో ఇటుకలను తయారు చేయటనున్నది అక్కడ లేదు అన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు దాని మీద తవ్వుచున్నారు. అయితే వారు దేనిని కనుగొన్నారు? అది విజ్ఞాన శాస్త్రము. వారు ఏమి కనుగొన్నారు? ఎబ్రీ పిల్లలు కట్టిన గోడలు, మొదటి వరుస రాళ్లు, పొడవైన గడ్డి, 2వ వరుస చిన్న చిన్న ముక్కలుగా నరకబడి ముద్దులు, మరియు 3వ దానిలో ఏమాత్రము గడ్డి లేదు. ఓ మాయ్! దేశములు బ్రద్దలగుచున్నవి, ఇజ్రాయేలు మేల్కొనుచున్నది, ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు. అవునండి సోదరుడా, సోదరి, అదంతయు తిన్నగా మన పైకి కదిలియున్నది. అది ఎందుచేత? గత కొన్ని సంవత్సరములలో ఎన్నడూ అది చేసిన దానిని సినిమా ప్రపంచం చేసి ఉండలేదు. తెర మీద సిసిల్ డెమిల్ ద్వారా 10 ఆజ్ఞల కథ వచ్చింది. తరువాత తెర మీద పెన్హర్ ద్వారా యేసుక్రీస్తు కథ వచ్చింది. మరలా తెర మీద పెద్ద జాలారి అయిన పేతుడు మారు మనసు. ఈ మత సంబంధమైన చిత్రములన్నీ సినిమాల వారు వాటిని నిరాకరించారు, మురికివని దూరముగా విసిరివేశారు. కానీ దేవుడు ఆయన బలమైన శక్తితో సరిగ్గా అలాగనే బ్రద్దలు చేశాడు. ఇప్పుడే కొన్ని సంవత్సరముల క్రితము చెప్పబడి ఉన్న సంగతులు అది నేనే ఒక దీన చిన్న దేవుని సేవకుడు అన్నాడు. అక్కడ ఒక వెలుగు నిలబడి నాతో మాట్లాడింది, మరియు నేను చేయవలసిన పనులను గూర్చి చెప్పింది. ప్రజలు నవ్వి ఇలా అన్నారు. అతనికి కొంచెం మతిభ్రమించింది. అక్కడ దాని యొక్క చిత్రమున్నది. విజ్ఞాన శాస్త్రము దానిని తీసింది. అది అక్కడ ఉన్నది, అది సత్యమయ్యున్నది. నేనన్నాను, ఆ స్త్రీ మరణమగునంతగా నీడతో ఆవరించియున్నది. వారన్నారు, ఒక నీడగా ఉందా, అది నీ వెరితనమన్నారు. అతడు దానిని ఇప్పుడు తన మనసులో ఊహించాడు అన్నారు. అక్కడ దాని యొక్క చిత్రమున్నది. దేవుడు ఆ రాళ్లను కేకలు వేయనట్లు చేస్తాడు. ఆయన కోరిన దానిని ఆయన చేయగల సమర్థుడు. యేసు వాక్యము కొరకు నిందను భరించుట దేవుని యొక్క దైవ కుమారుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇమ్మానుయేలు! ఎలాంటి అవమానము! అవిశ్వాసి అయిన పాపి ఆయన బంధించనియండి. ఆయన ముఖంపై ఉమ్మివేసి చేతి నిండా ఆయన గడ్డము పీకి దాని గురించి ఏదైనా చెయ్యు అని సవాలు చేస్తున్నాడు. వాక్యము నిమిత్తము నింద ఏమిటి? తండ్రి మాటను నెరవేర్చుట. ఓ, అయితే గుర్తుంచుకోండి, మరణం యొక్క నిందకు ఆయన తప్పక నిలబడాలి. దేవుడు ఆయన చనిపోలేడు. ఒక పాపిని రక్షించుటకు ఆయన ఒక్కడే చనిపోగలడు. ఇంకా ఎవరునూ లేరు. 2వ వ్యక్తి లేక 3వ వ్యక్తి దానిని చేయలేడు. ఆయన ఒక్కడే దానిని తనకు తానుగా చేయవలసి ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన అన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప మరి ఎవడనూ పరలోకమునకు ఎక్కిపోలేదు. ఆమేన్. వారన్నారు, మా పితరులు అరణ్యములో మన్నా తిన్నారు. ఆయన అన్నాడు, వారు చనిపోయారు, మరియు నీవు జీవాహారమై ఉన్నావని చెబుతావా? ఆయన అన్నాడు, అబ్రహామునకు ముందే నేను ఉన్నాను, జీవాహారమును నేనే, నేను ఉన్నవాడును అనువాడునయ్యున్నాను. వారన్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, మరియు నీవు అబ్రహామును చూశానంటున్నావు. ఆయన అన్నాడు, నేను అబ్రహామునకు ముందే ఉన్నాను. అప్పుడు పాపులు, ఆయనను బంధించనివ్వండి. సంఘశాఖలు, ఆయనను బంధించనివ్వండి. మీకు గుర్తున్నదా, చివరి దినమున ధనికమైన లౌదికీయ సంఘము, వారు ఆయనను సంఘమునకు బయట సహితం ఉంచారు. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదో నీవు చూస్తావా? ఆ పద్ధతులకు వ్యతిరేకముగా నేను ఎందుకు కేకలు వేయుచున్నానో నీవు చూడగలవా? యేసు పాపులు ఆయనను ఎందుకు బంధింపనిచ్చాడు? వాక్యమును నెరవేర్చుటికే, చనిపోవచ్చు దేవునికి ఒక నిందను తెచ్చుటియే. దేవుడు చనిపోవలసి ఉన్నది. చనిపోవుటకుగాను ఆయన శరీరధారిగా ఉండాలి. యేసు దానిని ఎరిగి ఉండెను. దానిని గూర్చి ఆయన వారికి చెప్పాడు. ఆయన అన్నాడు, ఈ ఆలయమును పడగొట్టండి, నేను దానిని తిరిగి లేపుతాను. ఎవరో దానిని లేపుట కాదు, నేనే దానిని లేపుతాను. మూడు దినములలో నేను తిన్నగా దానిని వెనుకకు తెస్తాను. మీరు దానిని నాశనము చెయ్యండి, నేను దానిని తిరిగి లేపుతాను. మూడు రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో యోనాయున్నట్లుగా ఆ ప్రకారమే మనుష్య కుమారుడు భూగర్భములో ఉంటాడు. కనీసము అది వారికి అర్థము కాలేదు. చూడండి, వాక్యము కొరకు ఒక నిందను ఆయన కలిగి ఉండెను. ఇప్పుడు ఆయన నిత్యజీవమునకు తిరిగి లేచుటకు మరణమునకు హాస్యము చేయబడ్డాడు. మొదట ఆయన మరణమునకు అప్పగించబడవలసి ఉండెను. ఆ ప్రకారము ఆయన నిత్యజీవమునకు లేచి దానిని అంగీకరించుచు ప్రతి ఇతర మనిషిని, అనగా ఆయన రూపములో ఇండి ఉన్నవారిని నిత్యజీవానికి తెస్తాడు. చూడండి, సరిగ్గా ఆయనకు ముందుయున్న సహదాసులకు జరిగినట్లుగా ఆయన అపహాస్యపు నిందకు భరించవలసి ఉండెను. అందుచేత ఆయన మానవుడయ్యాడు, ఒక రక్త సంబంధి అయిన విమోచకుడయ్యాడు. మోషేవలే, నావహోవలే మిగిలిన వారందరూ అపహాస్యమునకు నిలబడినట్లుగా ఆయన కూడా అపహాస్యమునకు నిలబడవలసి ఉండెను. ఎందుచేత? ఆయన వాక్యమును కలిగి ఉండెను, ఆయన వాక్యమయ్యుండెను. ఆ కారణమును బట్టియే ఇది వరకు ఎన్నడూ లేనంతగా ఆయన విక్కరించబడ్డాడు. ఆయన దేవుడయ్యున్నాడు, మరియు దానికై అది వాక్యము. హల్లెలూయా! అదే ఆయనను తయారు చేసింది. యేసు అన్నాడు, వేషధారులారా అన్నాడు, మీరు ప్రవక్తల సమాధులను కట్టారు, కాని వారిని వాటిలో ఇంచిన వారు మీరే. వారు దేవుని యొక్క వాక్యముతో వచ్చారు, మరియు మీరు వారిని నమ్మలేదు. వారందరిని బట్టి మీరు దోషులు. ఫీనిక్స్ వద్ద ప్రభు చిత్తమైన ఎడల మొన్నటి దినమున నేను ఒక వాక్యమును చూస్తాను. యేసును చంపినందుకు, ఆయనను తాజాగా సిలువ వేసినందుకు ఈ తరముపై నేను నేరారోపణ చేస్తాను. ప్రభు చిత్తమైన ఎడల సేవకుల సమాధియందు వారిపై నేను నేరారోపణ తెచ్చుచున్నాను. ఆయనను తాజాగా సిలువ వేసినందుకు యేసుక్రీస్తు రక్తమును బట్టి వారు దోషులయ్యున్నారు. అవునండి, మొత్తముపై నేను నేరారోపణ తెస్తున్నాను. పెంటెకోస్తు దినమున పేతురు వారిపై నేరారోపణ చేశాడు. అతడు అన్నాడు, మీ దుష్ట హస్తములతో మీరు జీవాధిపతిని సిలువ వేసిరు గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. మేము దానికి సాక్షులము. అతడు ఒక నేరారోపణ తెచ్చాడు. నేను దేవుని యొక్క వాక్యమును తీసుకుని అక్కడ ఉన్న ప్రతి సంఘశాఖను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని యేసుక్రీస్తు రక్తము విషయమై దోషులయ్యున్నారని వారిపై నేను నేరారోపణ చేస్తాను. దేవా, ఆ దినమున ఆయన న్యాయవాదిగా ఉండుటకు నాకు సహాయం చేయము. ఆమేన్. అవును, ఓ అపహాసకులు, ఆయనను ఎగతాళి చేశారు. వారు ఆయనను నిందించారు. ఆయన తిన్నగా దానితో నిలబడ్డాడు. ఆమేన్. ఓ, ఆయన ఏమి చేశాడో గమనించండి. పాపమును మరణమునకు అప్పగించుటకు ఆయన మరణమును అనుభవించాడు. ఆయన దేవుని కుమారుడయ్యున్నాడు. ఆయన దానిని చేయవలసి ఉండెను. ఆ విధానములోనే అది మరణమునకు అప్పగించబడగలదు. ఆయన దానిని చేశాడు, దాని కొరకు నిలబడ్డాడు. ఎందుకంటే మిగిలిన వారందరూ దానిని చేశారు. కారణమేమనగా, ఆ వెనుక వారందరూ దేవుని యొక్క వాక్యములో ఒక సూక్ష్మమైన దానిని కలిగి ఉన్నారు. ఎలయనగా, యేసు అన్నాడు, దేవుని యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చింది. ఆయన అన్నాడు, మీ తండ్రులు మీ శాఖామతము వారిలో ఎవరిని మాత్రము రాళ్లతో కొట్టి చంపలేదు. ప్రవక్తలను పొందిన వారు వారే. తరువాత వారు చనిపోయిన తరువాత మీరు వారి సమాధులను కట్టుచున్నారు అన్నాడు. వారిని సమాధుల్లో ఇంచినందుకు దోషులు మీరే. తరువాత పాపునకు ఇచ్చిన ఉపమానమును ఆయన వారికి ఇచ్చాడు. అయితే వారు వారిని హింసించారు. తరువాత చివరగా వారు అన్నారు, కుమారుని చంపుదాము, ఎందుకంటే అతడు వారసుడు. చూడండి, ఓ, వారు దానిని చూసినప్పుడు వారు కోపపడ్డారు. చూచారా, అయితే ఆయన నిందకు నిలవబడవలసి ఉండెను. ఇక్కడ ఆయన తానే బంధించబడి తిరిగి నిత్య జీవమును తెచ్చుటకు, మరణము విధించబడుటకు మరణమునకు నడిపించబడ్డాడు. దేవునికి మహిమ. ఓ, నేను ఆయనను ఎలా ప్రేమిస్తానో. ప్రతి యుగము గుండా వాక్యముతో నిలబడి నిందను భరించిన వారందరినీ ప్రతి దేవుని యొక్క కుమారునికి తిరిగి నిత్య జీవమును తెస్తున్నాడు. అది నిజము. ఆయన వచ్చి ఉండకపోతే నోవహో లేచేవాడు కాదు. ఆయన వచ్చి ఉండకపోతే ఏలియా తిరిగి వచ్చేవాడు కాదు. ఆయన వచ్చి ఉండకపోతే నోవహో ఎన్నడూ లేచేవాడు కాదు. ఆయన వచ్చి ఉండకపోతే అతడు లేచేవాడు కాదు. కారణమేమనగా ఆయనే ఆ ముందుగా నిర్ణయించబడిన గొర్రెపిల్ల. తనపై ఉన్న నిందను తీసివేయుటకు ప్రకటించబడిన ప్రతి దేవుని మాట కొరకు మరియు దాని కొరకు నిలబడిన ఈ నీతిమంతుల కొరకు మరణమునకు చనిపోవలసినది ఆయనే. ఆయన ఆలాగను ఎండవలసియున్నది. మరెవ్వరూ దానిని చేయలేరు. వారిని విమోచించి ప్రతి కుమారునికి నిత్య జీవమును ఇచ్చుటకు అదే వాక్యము కొరకు నిందను అనుభవించిన వారి కొరకు దేవుడే స్వయముగా వచ్చి ఆ స్థానమును తీసుకొనెను. ప్రతి దేవుని కుమారుడు యుగములన్నింటి గుండా ఆ నింద కొరకు నిలబడిన వారు విమోచకుడు వస్తున్నాడని విశ్వాసము ద్వారా చూసిన వారు తప్ప వారిలో ఏ ఒక్కరూ విమోచించబడలేరు. యోబు ఆయన్ను చూశాడు. యోబు అక్కడ నిలబడి ఉండగా వారన్నారు, ఓ నీవు ఒక రహస్య పాపివి, నీవు రహస్య పాపివి అయినందున దేవుడు నిన్ను బాధిస్తున్నాడు. అయితే అతడు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు, మరియు అంత్య దినములలో ఆయన భూమి మీద నిలబడతాడు. నా దేహమును పురుగులు తినివేసినను ఇంకను నా దేహముతో నేను దేవుడిని చూస్తాను. అతని భార్య అన్నది, నీవు ఆయన దూషించి ఎందుకు చనిపోకూడదు? అతడన్నాడు, నీవు ఒక దౌర్భాగ్యురాలు వలె కనబడుచున్నావు. అతడన్నాడు, నీవు ఒక మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నావు. ఆమెన్. అక్కడే అతనున్నాడు, ఆయన జీవిస్తున్నాడని నాకు తెలుసు, మరియు అంత్య దినమున ఆయన నిలబడతాడు. యేసు వచ్చి ఉండకపోతే యోబు విమోచించబడి ఉండేవాడు కాదు. యాలియనగా ఆయన జగత్తు పునాదికి ముందే వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన స్థానమును ఆయనకు తెలుసు, ఆయన హోదా ఆయనకు తెలుసు. ఆ కారణమును బట్టియే ఆ రోజు ఆమె అక్కడ నుండి బయటికి వచ్చినప్పుడు మరియా ఆయన స్థానమును గుర్తించింది. ఆమె అన్నది, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. ఆయన అన్నాడు, నీ తమ్ముడు మరలా లేస్తాడు. ఆమె అన్నది, అవును ప్రభువా, పునరుత్థానములో లేస్తాడు, అతడు ఒక మంచి బాలుడు. యేసు అన్నాడు, అయితే నేనే ఆ పునరుత్థానమును, నీవు దీనిని నమ్ముచున్నావా? ఆమె అన్నది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువని నాకు తెలుసు. ఆయన అన్నాడు, మీరు అతనిని ఎక్కడ పాతిపెట్టారు? ఓ అక్కడే నీ ఉన్నావు. ఆమె దానిని గుర్తించింది. ఆ చిన్న స్త్రీ దానిని చెప్పుటలేదు. ఆమెలో నుండి 7 దెయ్యములు వెళ్లగొట్టబడినాయి. ఆమె దేవుని యొక్క శక్తిని ఎరుగుయుండెను. ఆమెలో నుండి ఆ గర్వమును, ఒత్తిడిని, ఆ చిన్న స్వార్థపరమైన ఉన్నత పాఠశాల ఆత్మను సమస్తమును తీసివేసి ఆమెను ఒక నూతన సృష్టిగా చేయగలిగిందని ఆమెకు తెలుసు. 7 దెయ్యములను ఆయన వెళ్లగొట్టాడు. ఆయన ఏమయ్యున్నాడు, ఎవరు ఆయనను అంగీకరించారో ఆ స్త్రీలు ఎరుగియుండరి. ఆయన వారి కొరకు ఏమి చేశాడో వారు ఎరుగియుండరి. ఈ రోజున కూడా అదే వారు చేస్తున్నారు. సరిగ్గా దానిని అంగీకరించుము. అదే తరువాత విషయము. ఆయన అక్కడ ఉన్నాడు. ఆమె దానిని చెప్పింది. ఏమి సంభవించిందో నీకు తెలుసా? ఓ అదే వాక్యము కొరకు అందరూ శ్రమపడతారు. ఆ కారణము చేతనే ఆయన చనిపోయాడు. దాన్ని చేయుటకు చనిపోగలిగిన వాడు ఆయన మాత్రమే. కారణము ఆయన వాక్యమయ్యున్నాడు. ఆయన వాక్యమయ్యున్నాడు. ఆ వాక్యము ప్రత్యక్షపరచబడింది. ఇతరులందరూ చిన్న ముంపులను కలిగి ఉన్నారు, కాని ఇక్కడ ఆయనలో దేవుని యొక్క పరిపూర్ణత ఉన్నది. ఈ రోజు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8 యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. వినండి, నేను నిజముగా ముగిస్తున్నాను, నేను చేయబోవుచున్నాను, నేను చేయవలసి ఉన్నది, నా సమయము గతించిపోయినది. ఆయన ఎన్నడూ ఒక్క మాట వ్రాయలేదు. ఆయన రాశాడా? ఎన్నడూ ఒక్క మాట వ్రాయలేదు. ఎందుచేత? ఆయన వాక్యమయ్యున్నాడు. ఆయన ఎవరు? వ్రాయబడియున్న మాటలకు ఆ వాక్యమునకు ఆయన ప్రత్యక్షత అయ్యున్నాడు. మహిమ! అయ్యో, ఇప్పుడు నాకు మంచి అనుభూతి కలుగుతుంది. ఆయన వాక్యమయ్యున్నాడు. ఆయన ఏమీ వ్రాయవలసిన పని లేదు. ఆయన వాక్యమయ్యున్నాడు. ఈ వ్రాయబడిన మాట ప్రత్యక్షపరచబడింది. దేవునికి మహిమ. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన వాక్యమయ్యున్నాడు. బయలుపరచబడిన వాక్యము. నీవంటావు అది నిజమేనా బ్రహ్మాంస్వాదురుడా? అక్కడ నిలబడి ఉన్న యెహోవాను గమనించండి. ఆ అలల గుండా అదిగో ఆయన ఒక గీతను గీచాడు, మరియు దాని గుండా నడవటానికి ఇశ్రాయేలుకు దానిని తయారు చేశాడు. శరీరంలో ఉన్న యెహోవాను గమనించండి, నిమ్మలించుము అన్నాడు. అలలు, తుఫానులు ఒడ్డును కొట్టుచున్నాయి, మరియు దెయ్యము ప్రతి వైపున తాకుచున్నాడు. ఆయన నిమ్మలించుమనగానే గాలులు అన్ని అవి ఆయనకు లాబడినవి. ఆయన యెహోవా. అదిగో ఆ యెహోవా అక్కడ నిలబడి కొన్ని మంచు ముక్కలను చిలకరించగా అది భూమి మీద ప్రజలను పోషించుటకు రొట్టెగా తయారు చేయబడింది. ఆయన నిలబడి 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకుని 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆయన వాక్యమయ్యున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన వాక్యమయ్యున్నాడు. ఆయన ఎన్నడూ వాక్యముగానే ఉంటాడు, మరియు నేనును నా ఇంటి వారును ఆ వాక్యమును సేవిస్తాము. ఓ నేను ఆయన చూడగోరుదును, ఆయన ముఖమును చూడగోరుదును, ఆయన రక్షించు కృపను గూర్చి అక్కడ శాశ్వతముగా పాడతాను. మహిమ వీధుల మీద నా స్వరమును పైకెత్తనివ్వండి. చింతలనియు గతించిపోయినప్పుడు చివరగా గృహము చేరి సదాకాలము ఆనందిస్తాను. ఓ మాయ్, అవును, వాక్యము కొరకు నిందను భరించుము. వాక్యముతో అక్కడ నింద వెళుతుంది. వాక్యముతో తిన్నగా నిలిచియుండుము మరియు నిందను భరించుము. ప్రార్థన చేసుకుందాము. యేసు, మొన్న రాత్రి ప్రభువా నేను మొర్రపెట్టాను, ఓ యేసు నన్ను నీవు ఏమి చేయమంటావు, నేను ఏమి చేయగలను ప్రభువా. ఈ సంగతులను చూస్తూ మరియు మేము జీవించుచున్న ఘడియను ఎరిగిన వాడనై నేను ఏమి చేయగలను ప్రభువా, నేను ఏమి చేయగలను. ప్రభువా, ఇక్కడ ఉన్న నా చిన్న సంఘము కొరకు ప్రార్థిస్తాను. జరిగియున్న సంగతులు, ఆ చిన్న పక్షులను నేను దర్శనములో చూస్తాను, మరియు మిగిలిన పక్షులు, అవి గొప్ప సంగతులు, కాని అవి మూడు అంతస్తులుగా ఉన్నవి ప్రభువా. కాని ఆ దూతలు లోనికి వచ్చినప్పుడు అక్కడ ఏ పక్షియూ లేదు. ఆ చిన్న వర్తమానికులు అద్భుతముగా ఉన్నారు ప్రభువా. అయితే ఏదో సంభవించుటకు సమయమై ఉన్నదని నేను నమ్ముతాను ప్రభువా. దానిని జరగనిమ్ము. నీ మార్గములో మమ్మను తయారు చేయుము, మమ్మను మలచుము. మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివి ప్రభువా. క్రిస్మస్ సందర్భముగా దేవుడు మా కొరకు ఇచ్చిన బహుమానమును బట్టి మేము కృతజ్ఞులము. మేము మా హృదయములలో నమ్మినట్లుగా ఇక్కడ కొందరు ఈ దినమున ఒక అన్య మూఢ నమ్మకముగా దీనిని వారు ఒక మాస్గా క్రిస్మస్గా మలచాలని అనుకునిచున్నారు. కానీ మేమైతే ఆ శాంతాక్లాజ్ మార్గములో క్రిస్మస్ చెట్లతో అలంకరణములతో రాగొరటలేదు. కాని మమ్మను విమోచించుటకు ఆ మధ్య నివసించి మావలే శరీరముగా మారి శరీరధారిగా మారిన పరలోకపు దేవుని ఆరాధించుటకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మేము వస్తున్నాము. మాకు నిత్య జీవమును తెచ్చుటకు శిలువ నిందను భరించి, ఆ నామము కొరకు నిందను భరించి, లోక సంబంధమైన విధి ప్రకారము ఇమ్మానుయేలును మరణమునకు అప్పగించనిచ్చాడు. మేము ఎవరము ప్రభువా? ఏ నిందనైనా వద్దునటకు మేము ఎవరము? దేవా, మమ్మను సాహసము గల సైనికులుగా చేయుము. తండ్రి, ఈ మాటలను నీకు అప్పగిస్తాను. వారును విరిగిపోయి ఉన్నారు, నావలే అలసిపోయి వ్యాకులముతో ఉన్నారు. కాని తండ్రి, ఇక్కడ కూర్చుని వినినందుకు ఈ ప్రజలకు బహుమానమును ఇమ్ము. ఈ చివరి దినములలో నా ప్రభువును పైకి తెచ్చిన ఆ శక్తి, ఇక్కడ మా కొరకు రక్షకుడుగా హాజరుపరిచిన ఆ శక్తి ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఆత్మను ప్రభువైన యేసు రాకడకు సమీపముగా ప్రతి ఆత్మను అది బ్రతికించునుగాక. ఆలాగున జరగనిమ్ము తండ్రి. మా మధ్యయున్న రోగులను వ్యాధిగ్రస్తులను బాగుచేయండి. విరిగిన హృదయములను కట్టండి ప్రభువా. మేము ఎన్నో వాటి గుండా వచ్చియున్నాం. కఠిన పోరాటములను బట్టి నా గుండెపై ఎన్నో గాయములున్నవి. నేను ఒక పాత సైనికుడిను ప్రభువా. నాకు సహాయము చేయము. నీ సహాయము నాకు కావాలి. ఈ తర్ఫీదంతయు ఒక ఉద్దేశము కొరకై ఉన్నది. అది ఉండియున్నదని నేను నమ్ముతాను ప్రభువా. ఓ దేవా, నాకు సహాయము చేయము. ఈ సంఘమునకు సహాయము చేయము. మమ్మను ఏకముగా దీవించుము. ఈ చిన్న పిల్లలను దీవించండి. ఆ చిన్న దీనమైన చిన్నవారిని గురించి నేను ఈ రోజున ఆలోచిస్తున్నాను. అక్కడ వారు ఏమీ పొందలేరు. నా ప్రార్థన ఏమనగా, వారితో ఉండండి, వారికి సహాయము చేయండి ప్రభువా. వారికి నిత్య జీవమును ఇవ్వండి. అదే గొప్పది. అదే మేము కోరియున్న క్రిస్మస్ బహుమానము. అదే యేసు క్రీస్తు యొక్క జీవము మా హృదయమున ఏలి పరిపాలించుటే ప్రభువా. అదే నేను కోరేది. ఇప్పుడు మమ్మను ఏకముగా దీవించండి. ఈ మాటలను మేము మీకు అప్పగిస్తాము ప్రభువా. అవి కోరిన చోట అవి పడునుగాక. ఎక్కడైతే హృదయములు తెరవబడి ఉన్నావో అక్కడ అవి ఒక గొప్ప రక్షణ కాలమును తెచ్చునుగాక. యేసు నామములో ఆమేన్. ఎంతమంది ఆయన్ను ప్రేమిస్తారు? ఎలాగైనా ఎంతో తొందరలో ఉన్నాను. ఓ, నేను ఆయన్ను ప్రేమిస్తాను, నేను ఆయనను ప్రేమిస్తాను ప్రభువా. నన్ను ఏమి చేయమంటావు? ఈ రాత్రి కూటమును మర్చిపోవద్దు. క్రిస్మస్ అనగా భావం ఏమిటో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఓ, ఇది నా క్రిస్మస్ బహుమానము. ఇదే ఆ వాక్యము. ప్రభువా, నన్ను నేను మార్గముల నుండి వెళ్లనిచ్చినట్లయితే ఆ ప్రకారము నీ మాట ఇక్కడ దానికై అది బయటకు దానిని వ్యక్తపరచగలదు. నేను ఎరిగిన వాటిలో అదే అతి గొప్ప విషయము. ఇప్పుడు పిల్లలకు ఇవ్వటానికి వారు కొన్ని వస్తువులను కలిగి ఉన్నారని నేను అనుకుంటాను. ఇప్పుడు తిరిగి కూటమిను నేను నెవిల్ సోదరునికి అప్పగిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించినగాక సోదరుడు నెవిల్.